ಜನ್ಮಜಲ್ಲಥೌ ನಿಮಗ್ನಾನಾಂಗಂಷ್ಟ್ರಾ ಮುರುಗಿ ಕುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾವಿಶ್ರಮದರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಜಗದ್ಧಾತ್ರೀಂ ಅಹಂ ದೇವೀಂ ಆರಿರಾಧಯಿಷು ಸುಭಾಂ ಸ್ತೋಷ್ಯೇ ಪ್ರಣಮ್ಯ ಶಿರಸಾ ಬ್ರಹ್ಮಯೋನಿಂ ಸರಸ್ವತೀಂ. ಸಕಲ ಶುಭ ಫಲಾವಾಪ್ತಿರಸ್ತರು ಮಂಗಳಾಶಾಸನ ಜೀವಿಸ್ತಾರೆ. ಈ ರೋಜು ನುಂಚಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವಾರಿ ಸನ್ನಿಧಾನಂಲೋ ಮಾರ್ಕಂಡೇಯ ಪುರಾಣಾನ್ನಿ ಸಪ್ತಾಹಾಧ್ಯಕ್ಷತೋ ಪ್ರವಚನ ಚೇಸುಕುಂಟುನ್ನಾಮು. ಪುರಾಣాలన్నిటిలోకి విశిష్ట స్థానం ఉన్నటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఇందులో ఉన్నన్ని గొప్ప కథలు ఎక్కడా లేదు. కాకతీయుల దగ్గర సేనాధిపతిగా గన్నయ్య అని ఒక ఆయన చేశాడు. నాగ గన్నయ్య యుగుడు అని కూడా అంటారు ఆయన. ఆయన తిక్కన గారి శిష్యుడు మారణ చేత ఈ పురాణాన్ని తెలుగులోకి అనువాదం చేయించాడు. తిక్కన గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు మారణ అంటే అసలు తెలుగులో మొట్టమొదటి అనువాదమైన పురాణం మార్కండేయ పురాణం అయిన కనుక దీనికి ప్రథమ ఆంధ్ర పురాణం అని కూడా పేరు అన్నమాట. ఆయన అంటాడు అందులో ఆ సేనాధిపతి మారణ కవీంద్ర, నేను మొత్తం పురాణాలు అన్నీ విన్నాను కానీ మార్కండేయ పురాణంలో ఉన్నంత విశిష్ట కథ విశేష స్థానం వినోదంకి ఎక్కడా లేవు, అందుకే దాని మీద నాకు బాగా ఆసక్తి, దాన్ని తెలుగులో అనువాదం చేసి నాకు అంకితం ఇవ్వమని అడిగాడు ఆయన. తర్క్యంపంగశక్యమైన వితతోద్యీప్తిజాలం భుజే అర్కుండెట్లు వెలుంగునట్ల బహుపుణ్యశ్రేణికా వ్యాప్తి సంపర్క స్ఫూర్తి అగాంధకారములంపంజాలి లోకంబునన్ మార్కండేయ పురాణరత్నమవరున్ మాంగళ్య సంపాదియై. సూర్యభగవానుడి కిరణములు ఇన్ని అని ఎవరూ చెప్పలేదు, అందుకే సహస్ర కిరణుడు అన్నారు. సహస్రం అంటే సమూహం, లెక్కలేని కిరణములు కలిగిన వాడు. అనంత కాంతితో సూర్యభగవానుడు ఆకాశంలో వెలిగిపోతూ లోకంలో ఉన్న చీకట్లన్నీ ఎలా తొలగిస్తున్నాడో మార్కండేయ పురాణం అనే ఒక గొప్ప పురాణం కూడా అనేక పుణ్యకథలతో, మనువుల చరిత్రతో, మహాత్ములైన ఋషుల చరిత్రతో, సరస్వతి స్తోత్రంతో నిండి లోకంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని, పాపాలనే చీకట్లని తొలగిస్తుంది. అగాంధకారం ఆ సూర్యుడు లౌకికమైన చీకటిని తొలగిస్తాడు, భూలోకంలో ఉన్న కఠిన చీకటిని తొలగిస్తాడు. ఈ సూర్యుడు మార్కండేయ పురాణం అనే సూర్యుడు ఉన్నాడే, ఆయన అగాంధకారాలను తొలగిస్తాడు, పాపములనే చీకట్లను తొలగిస్తాడు. అందుకే మార్కండేయ పురాణం సకల మంగళములతో కూడినది. మార్కండేయ పురాణం ఉన్నవంటే ఇంకా మాంగళ్య సౌభాగ్యం వస్తుందని. మాంగళ్యం అంటే కేవలం ఈ మెడలో ఉండే మంగళసూత్రమే కాదు, అనేక శుభములు అందిస్తుంది అని అర్థం అన్నమాట. పాండిత్యం భవరం పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండు. ఎంత ఘోరం పాండిత్యంతో చాలామంది పౌరాణికులు రకరకాల పురాణాలు చెప్పారు, అవన్నీ విన్నాను నేను. కానీ వింతలు కావు, అవేవి నాకు అంత విశేషంగా అనిపించలేదు, అందులో విచిత్ర కథలు లేవు అన్నాడు ఆయన. నూతన కథ విస్తారత యోగ్యమై చండాగోకలహారి పరమ విజ్ఞాశ్రియం వైన మార్కండేయాఖ్య పురాణ రత్నమవరుం కౌతూహలం గొప్పగం. సకల పాపాలని, మామూలు పాపాలన్న చండ అఘ ఉత్కర హారియై, చిన్న పాపాలు తొలగించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పులతో ఆలయంలోకి ప్రవేశిస్తే శివపురాణంలో శివలింగోద్భవ కాలంలో కాసిన నీళ్లు స్వామివారి మీద పోస్తే ఆ పాపం తొలగిపోతుంది. తీర్థం తీసుకుంటే శివాభిషేకం చేశాక రుద్రాభిషేకం చేశాక ఆ తీర్థాన్ని సేకరిస్తే తెలుసో తెలియకో స్త్రీలకి ద్రోహం చేసిన పాపం పోతుంది. ఇలా చిన్న చిన్న పాపాలన్నింటికీ ఏదో ఒక ప్రాయశ్చిత్తం పురాణాలలో వేదాలలో చెప్తారు. కానీ కొన్ని తీవ్ర పాపాలు అసలు నోటితో కూడా ఉచ్చరించనేట. కొంతమంది పశుప్రాయులు అన్నారు, అంత మించి వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. అటువంటి వాళ్ళు చేసే మహాపాపాలని తొలగించాలంటే ఒక్క మార్కండేయ పురాణం వినడమే మార్గము. అందుకని మార్కండేయ పురాణము వినం కౌతూహలం గొప్పెడింది, వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అంటే అప్పుడు ఆ నాగే కన్నయ్య రత్రీపాలుడి కోసం మారణ గారు అనువాదం చేశాడు. ఇటు సంస్కృతంలో వేదవ్యాసుల వారు ఇటు తెలుగులో మారణ గారు ఇద్దరు నువ్వా నేనా అని పోటీ పడి రసక్తిగా ఉంటుంది. ఆయనేమో అందరికీ మూలకారకుడైన విష్ణువు అయితే ఆ విష్ణువు దగ్గర శిష్యుడిగా పుట్టిన ఏ పుణ్యసేవ సుశీలుడు అన్నట్టుగా మారణ కూడా తెలుగులోకి అనువాదం చేశాడు. ఇందులో మరో విశిష్టత ఏమిటంటే అనుక్షణము దేవీ భక్తులైన వాళ్ళు పారాయణ చేసుకునే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అంటున్నానే అది కూడా ఇందులో 700 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. మొత్తం మార్కండేయ పురాణం 12,781 శ్లోకాలతో ఉంటుంది. ఆ 12,781 శ్లోకాల్లో 700 శ్లోకాలు దుర్గా సప్తశతి అన్నమాట. ఇందాక ప్రారంభంలోనే మన వేద పండితుల వారు అందులో ఉన్నటువంటి స్తోత్రాన్ని నియత ప్రణతాస్వతం అనే శ్లోకం చెప్పారే, ఇది దుర్గా సప్తశతిలోది అన్నమాట. అందులో అమ్మవారి నమః ప్రభృత్యై భద్రాయై అన్నారు. భద్ర శుభమును కలిగించదని అమ్మ నామస్మరణం ఒక్కసారి చేస్తే అమ్మ కథను కొంచెం వింటే ఆ జీవికి ఎప్పుడూ జీవితంలో భద్రములు తప్ప అమంగళములు కలగవు. భద్రం అంటే సకల శుభములు అని అర్థం అన్నమాట. ఎందువల్ల అంటే ఆవిడ ప్రకృతి, మనలో స్వభావం ఆవిడ. మన స్వభావం బాగుంటే మనకు శుభాలు తమంతా తామే వస్తాయి. అసలు శుభములు రావడానికి వేరే ఎక్కువ పాటలు పడక్కర్లా, ముందు మన స్వభావం బాగుండాలి. పక్కవాడు పైకి వచ్చే కొద్దీ మనం సంతోషించాలి. పక్కవాడికి పేరు వస్తే ఈర్ష్య పొందినా, ఇతరులు ధనం సంపాదిస్తే దుఃఖం చెందినా, అటువంటి వాడికి కష్టాలు తమంతా తాము వస్తాయి. మన సకల దుఃఖాలకి మన ఈర్ష్యాసూయాదులే కారణం అన్నారు. ఇంకో సాంగతి కూడా ఉంది అందుకే లోకంలో, తనకు లేదు అని ఏడ్చేటప్పుడు రెండవ కనుపోయింది, పక్కవాడికి ఉంది అని ఏడ్చేట రెండో కనుపోయింది అన్నారు. ఇవి మహాపాపాలండి. ఈ పాపములకు చండ అఘములు అని పేరు. ఇటువంటి వాటిని తొలగించాలంటే అమ్మవారి స్వభావం బాగుండాలి. అమ్మవారి స్వభావం కనుక అమ్మని తలుచుకుంటే మన ప్రకృతి ఈర్ష్యాసూయాలు పోయేలా చేస్తుంది. కనుక తల్లి అనుగ్రహం వల్ల మంచి బుద్ధి వస్తుంది, సద్బుద్ధి వల్ల సకల స్వభావాలు కలుగుతాయి అని చెప్పే దుర్గా సప్తశతి. ఇందులో మొత్తం 14 మనువులు ఉన్నారు మనకి. స్వయంభవ మనువు, స్వాలోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, చాక్షుష మనువు, రైవత మనువు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి, మేరు సావర్ణి, రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, దక్ష సావర్ణి, రౌంచ్యుడు, భౌత్యుడు, వీడని 14 మనువులు అంటారు. ఈ 14 మనువుల చరిత్ర ఇంకా ఇందులో చెప్పినట్టు ఎక్కడ చెప్పరా. మనం అల్లసాని పెద్దనవారు రాసిన సార్వజోషముల చరిత్రదే, ఇందులో ఉన్న కథనే దాదాపు 200 కథని 600 పెద్ద మను చరిత్ర రాస్తున్నాడు అనమాట. ఇలా ఇందులో ఉన్న సకల మను చరిత్రలు అనేక విశేషములైన కథలు మరుత్తరాక్షరిత్రాన్ని రాసుకున్నాడే శ్రీనాథుడు ఇందులో లేదు కూడా. దానినే ఆ మరుత్తరాక్షరిత్రని ఇటు సంస్కృతంలో ఇటు తెలుగులో అందరూ కూడా మహాకవులంతా వాడుకున్నారు. ఈ విధంగా నేను చెప్పాలంటే మార్కండేయ పురాణం ఒక్కటి కనుక ఎవరికైనా కంఠస్థం వస్తే అందులో ఉన్న కథలు వింటే 18 పురాణాలు ఒకేసారి విన్నప్పుడు వస్తుంది అన్నమాట. అన్ని కథలు ఇందులో తెచ్చినవి కాబట్టి ఆఖరికి భాగవతం కూడా మళ్ళీ ఇందులో తెచ్చింది. ఈ కథ ప్రారంభమే మహాభారత ప్రశంసతో ప్రారంభమవుతుంది మార్కండేయ పురాణం. చిత్రం చెప్పంటారా పేరుకి మార్కండేయ పురాణమా? ఇందులో మార్కండేయుడి యొక్క కథే ఉండదు నిజానికి, కానీ మార్కండేయుడు చెప్పాడు కనుక ఆయన పేరు మీద మార్కండేయ పురాణం. ఈ మధ్యన ఎవరో అడిగారు, అయ్యా మీ పేరు యూట్యూబ్లో పద్మాని ఉందండి, మీరు ఏమన్నా పద్మపురాణం చెప్పారంటే మీరు రాశారా అని అడిగారు. అబ్బాయి నేను రాయలేదు, నేను చెప్పింది అండి ఎవరో టీ పద్మన్నారని పెడితే అది పద్మపురాణం అనుకుంటున్నారు అందరూ. అని చేత ఏ రకంగా సరే పద్మ అనే పేరు వస్తే పద్మపురాణం కింద లెక్క. ఇంకా నాకు కొంతమంది పద్మశ్రీ కూడా బిరుదు ఇచ్చేశారు. అది సకల గవర్నమెంట్ వెళ్ళిపోయి పద్మశ్రీ పద్మాకర్ గారిని వీరు అడగండి ఆయన ప్రభావం కూడాను నాకు సంబంధం లేదు నాకు అడగట్టకండి అంటే లేదండి మా కోరికలు ఏమైనా మీకు వస్తుందేమో అన్నాడు ఆయన బాబు. సరే మొత్తం మీద ఏమైనా మార్కండేయ పురాణంలో ఒక విశేషం అదే మార్కండేయుడు కురోష్ఠుకి అని ఒక ఋషికి చెప్పాడు. అందువల్ల దీనికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది. కానీ ప్రారంభంలో మాత్రం మార్కండేయుడు ప్రవేశమే తప్ప చివరిదాకా మళ్ళీ కనపడ్డనమాట. ఓసారి ఏం జరిగిందంటే వేదవ్యాస మహర్షి శిష్యుడు జైమిని చాలా గొప్పవాడు ఆయన. సామవేదంలో పండితుడు జైమిని అంటే పైలుడు జైమిని వైశంపాయనుడు సుమంతుడు ఈ నలుగురు ప్రధాన శిష్యులు వ్యాసుని. అందులో జైమిని అనేవాడు మంచి రక్తస్వరం కలిగిన వాడు. కొంతమంది పాడుతూ ఉంటే రాళ్ళు కలుగుతాయి. జైమిని కనుక పద్యం పాడినా శ్లోకం పాడినా ఆనాడు మంచు కలిగి ప్రవహించినట్టుగా బండరాళ్ళు కలిగేవాడు. సహజంగా ఇక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది. చికాగోలో అంతా చికాగో ఒకటే మంచు అడిగిపోయింది ప్రాణం నాకు ఎప్పుడు బయటపడతానా అంత తెలియదు. ఆ మంచు కలగాలంటే దాన్ని దగ్గర పడాలి. అప్పుడు కూడా తగ్గుతుందో లేదో తెలియడం లేదు. కానీ సామవేదాన్ని జైమిని చదువుతూ ఉంటే బండరాళ్ళు కూడా కరిగి నీరు కింద ప్రవహించేట అంత మంచి కంఠస్వరం. అటువంటి జైమిని మహర్షి వేదవ్యాసుడు 1000 సంవత్సరాల తపస్సుకి హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు. అప్పుడు ఆయనకు కొన్ని అనుమానాలు వచ్చాయి. భారతం పదే 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 చదివాడు ఆయన. జైమిని భారతం అనే పేరుతో తన పేరు మీదుగా భారతం రాశాడు. కానీ మనకు అంతా దొరకదు, ఒక్క అశ్వమేధ పర్వమే దొరుకుతుంది. మిగతాది ఏమైపోయిందంటే వృత్తం అయిపోయింది. ఇవాళ జైమిని భారతం అంటే కేవలం అశ్వమేధ పర్వమే, ఇంకేది లేదు. అటువంటి జైమిని మా గురువుగారు లేరు. భారతంలో అనేకమైన సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలు అన్ని భారతంలో తీరవు, తక్కిన పురాణంలో తీరుతాయి. కానీ చెప్పేటటువంటి గురువుగారు లేరు, ఎవరు ధర్మ సందేహం తీరుస్తారా అని ఆలోచించాడు. అప్పుడు ఆకాశవాణి, మహానుభావుడు మార్కండేయుడే గొప్ప చిరాయువు, ఎన్ని కల్పములు గడిచినా శరీరము విడిచిపెట్టని ఆయుష్ కలిగిన వాడాయన. సహజంగా యుగాంతం అవగానే ఎంత దేవతలైనా నశించిపోతారు. దేవతలకి కూడా కేవలం కలియుగాంతం వరకే ఆయుష్, అమృతం ప్రభావం అంతవరకే ఉంటుంది. కానీ ఇటువంటి ఎన్ని చతుర్యుగాలు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా నాశనం లేకుండా ఉండే శాశ్వత ఆయుర్దాయం కలిగిన వాడు మార్కండేయుడు. అందుకే మార్కండేయుడిని ఈ సప్తచరజీవుల్లో చేర్చలేదు. కారణం అది ఆయన బ్రహ్మాయు వేగంగా బ్రహ్మగారు శరీరం విడిచిపెట్టేదాకా మార్కండేయుడు భూలోకం ఉంటాడ. బ్రహ్మగారు ఆయుర్దాయం గురించి నేను చెప్పక్కర్లా, చాలాసార్లు చెప్పా. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పాల్సి వస్తుంది. కానీ కలియుగం 432,000 సంవత్సరాలు, దాన్ని 2తో ముడిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో ముడిస్తే అంటే 3×4=432,000 సంవత్సరాలు అనగా 1296,000 సంవత్సరాలు అయితే అది త్రేతాయుగం. ఈ కలియుగ ప్రమాణాన్ని 4తో ముడిస్తే 1728,000 సంవత్సరాలు అది కృతయుగం. మొత్తం 4 యుగాలు కలిపితే కలియుగానికి పక్కనకి 0 చేరుతుంది. అంటే 432,000 పక్కన 0 చేరితే 43,20,000 సంవత్సరాలు. చూసారా, అదే భగవంతుని యొక్క సృష్టి. మళ్ళీ టోటల్ కలపడం అంతా 9 అవుతుంది. పరమాత్మకి నవ సంఖ్యలో ఏదో నవత్వం ఉందన్నమాట కారణం అది. అందువల్ల 43,20,000 సంవత్సరాలు 4 యుగముల యొక్క ప్రమాణం. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి పగలు. అంటే పగలు కలవాలంటే ఆయనకి మనమే ఉంది, పొద్దున్న లేస్తే సాయంత్రం అవుతుంది, సాయంత్రం లేస్తే పొద్దున అవుతుంది. ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తున్నామో తెలియదు. ఇక ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకునే వాడికి పాపం పగలు లేదు రాత్రి లేదు. కానీ ఆయనకి అలా కాకుండా 1000×43,20,000 సంవత్సరాలు పగలు, మళ్ళీ 1000×43,20,000 అయితే ఆయనకు ఒక రాత్రి. అనగా బ్రహ్మగారి ఒక రోజునగా 2000×43,20,000 సంవత్సరాలు అనమాట. అది ఒక్కరోజు అయ్యింది. అటువంటిది 360 అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. 365 కదా, 360 ఏ పాపం. 360×2000×43,20,000 బ్రహ్మకు ఒక రోజు, అది బ్రహ్మగారికి ఒక సంవత్సరం. ఇటువంటివి 100 బతుకుతాడు ఆయన. అనగా ఆయన ఆయుర్దాయం 100×360×2000×43,20,000 సంవత్సరాలు ఒకసారి క్యాలిక్యులేటర్ ఇంటికి చూసుకోండి, తల ప్రాణ తప్పు వస్తుంది. అటువంటిది బ్రహ్మగారికి ఇప్పటికి ఇంకా 57 గడిచింది. ఇప్పుడు 57లో మనం ఇంకా ఉన్నాం. ఆయన ఇంకా 57 గుర్తవ్వాలి. ఆ తర్వాత ఎప్పటికి షష్ఠి గుర్తు, ఆ షష్ఠి గుర్తి మనం కట్టుకోలేదు, ఏముంటో తెలియదు. అంత మహాయువు, అటువంటి ఆయువు మార్కండేయుడు ఆయువు. అందుకే ఎవరినైనా దీవించేటప్పుడు పూర్వం మార్కండేయ ఆయుష్య సిద్ధిరస్తు అని అన్నమాట. ఆ మహానుభావుడు అక్కడే ఏ సందేహమైనా తెరచగలరు. ఎందుకంటే యుగయుగాలుగా అన్నీ చూస్తున్నాడు. విష్ణు కడుపులో ఉండేవాటి ఆయన నోట్లోకి వెళ్ళి ప్రళయకాలంలో. అందుకని శ్రీ మహావిష్ణువు దగ్గరికి తరచుగా వెళ్ళగలిగే శక్తులు వాడు, ఆయనలో తిరగలిగే శక్తి ఉన్నటువంటి మహానుభావుడు అవడం వల్ల మార్కండేయుడి దగ్గరికి జీవుని వెళ్ళాడు. అప్పుడు మార్కండేయుడు ఏంటి, తెల్లవారితో ఒక యజ్ఞం మొదలెట్టాడట. ఆ యజ్ఞం కూడా ఒక రోజు రెండు రోజులు కాదు, సంవత్సర కాలం నియమంతో చేసే ఒక మహాయజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞదీక్షలో వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కువసేపు మాట్లాడకూడదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు నమస్కారం, మా గురువుగారు వేదవ్యాసులు వారు పక్కన తపస్సులో ఉన్నారు, నాకు భారతంలో కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి తీర్చుకుందామని మీ దగ్గరకు వస్తే మీరు కూడా తెల్లవారితే యజ్ఞదీక్షలో వెళ్ళిపోతున్నారు, ఇక నా సందేహాలు ఎవరు తీరుస్తారు అన్నాడు. నీ సందేహాలు ఏమిటి అన్నాడు. అందులో మొట్టమొదటి సందేహం ఏమిటి అంటే, ద్రౌపదీ దేవి ఐదుగురు భర్తల్ని పొందడం శాస్త్రానికి విరుద్ధమని కొందరు అడుగుతున్నారు, దానికి నేను ఏమి సమాధానం చెప్పాలి. ఇక రెండవది, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళి కూడా బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టాడు, ఆయన కూడా బ్రహ్మహత్య చేశాడు, ఈ పాపం ఎందుకు చేశాడు, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇది రెండవ ప్రశ్న. ఇంకా మూడవది, పాండవులకి ఐదుగురికి ఉప పాండవులు అనే పేరుతో ద్రౌపదీదే ఐదుగురు కుమారుల్ని కన్నది, వీళ్ళు పెళ్ళి అవ్వకుండానే పిల్లల్ని కనకుండానే చచ్చిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి అత్యంత ప్రీతిపత్తురాలైన శిష్యురాలు ద్రౌపది అండి. అటువంటి ద్రౌపదీ సంతానం దిక్కులేని మరణం ఎందుకు పొందింది. ఇంకా సుభద్రపుత్రుడు అభిమన్యుడికి పెళ్ళయ్యింది, ఆయన చచ్చిపోయే సమయానికి వాళ్ళ ఆవిడ గర్భవతి, వంశిందలు పెట్టాడు, కానీ ద్రౌపదికి వంశం కూడా నిలబడలేదు. శ్రీకృష్ణుడు ఎందుకు వాళ్ళని రక్షించలేకపోయాడు. ఇక అన్నిటికీ మించి శ్రీ మహావిష్ణువు తరచుగా అవతారాలు ఎత్తుతాడు. ఈ అవతారాలు ఎత్తడానికి మూల కారణం కృష్ణ అవతారాలు ఎత్తే ఆయన కూడా కష్టాలు అనుభవించాడుగా, ఎందుకు కృష్ణ అవతారాలు ఎత్తాడు. ఇవి ఆయన ప్రశ్నలు. ద్రౌపది పంచభర్తృత్వం, శ్రీమన్నారాయణుడి అవతారాలు, బలరాముడికి బ్రహ్మహత్యా పాపం, ద్రౌపదీదేవి పుత్రుడు అకాలంలో పిల్లల్ని కూడా కనకుండా చచ్చిపోయారు పైగా యుద్ధరంగంలో, వీటన్నిటికీ వివరాలు చెప్పు అని అడిగాడు. అప్పుడు అత్యద్భుతమైన వివరణ చెప్పాలి. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడకూడదు ఒక నియమం, ఒక గంట గంటన్నర కాలం కూర్చుంటే కానీ సందేహాలు తీరవు నీవు. కానీ గుర్తుపెట్టుకోండి, యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఎంత గొప్పవాడు వచ్చినా ఎలా ఉన్నామని పలకరించాలి. ఒకవేళ వచ్చిన వాడు వడ్డు అయితే, బ్రహ్మచారి అయితే మాత్రమే లేచి పూజించాలి, తగ్గిన పూజలు ఇతరుల చేత చేయించాలి. యజ్ఞం అయ్యాక పూజించాలి తప్ప ఈలోపు పూజించకూడదు. అందుకే మీకు వామన చరిత్రలో వచ్చిన వాడు వడ్డు, అందుకని యజ్ఞదీక్షలోకి లేచాడు. అదే బ్రహ్మచారి కానివాడు వస్తే పూర్ణాహుతి అయితే కానీ లేవకూడదు. చూసారా, శ్రీ మహావిష్ణువు తెలివితేటలంటే అలా ఉంటాయి. ఆయన మహానుభావుడు సర్వవ్యాపకుడు కాబట్టి. అందుకే వామనావతారంలో ఆయన బ్రహ్మచారి దీక్షలో వేషంలో వచ్చాడు తప్ప, వడ్డు రూపంలో వచ్చాడు తప్ప ఇంకో రూపంలో రాలేదు. ఇప్పుడు నువ్వేమో ఋషివి, నీకు ధర్మ సందేహాలు తీర్చాలంటే నాకు ఎక్కువసేపు నీతో గడపడానికి అవకాశం లేదు, యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు లేవకూడదు, నీ సందేహాలు తీర్చగలిగే శక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి పంపుతాను అక్కడికి వెళ్ళమన్నాడు. ఆస్తిలో నా సందేహాలు తీర్చగలిగే శక్తి ఉన్నవాడు నీ నోట్లో ఉన్నాడు అంటే వాడు ఎవడో సామాన్యుడై ఉన్నాడు, ఎవరా మహానుభావుడు అన్నాడు. వాడు మనుష్యులు కాదు, ద్రోణుడు అనే ఒకనొక పక్షి పిల్లలు వాడు, నాలుగురు వాడు. ఆ నాలుగు పక్షులు జ్ఞాన పక్షులు, ధర్మ పక్షులు అని పిలువబడుతున్నాయి. ఆ పక్షులు మాత్రమే నాలుగు నీ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెబుతాయి. సరిగ్గా నీకు నాలుగు ప్రశ్నలు, నాలుగు పక్షులు, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెబుతాయి. వెళ్ళమనగానే ఈయనకి మతిపోయింది. పక్షులు సమాధానం చెబుతున్నాయంటే ఇదేదో సామాన్యమైన విషయం కాదు, ఆ పక్షుల సంగతి ఏమిటో తెలుసుకోవాలనుంది అన్నాడు. ఉంది అది కూడా నువ్వు అక్కడికి వెళితే అవే చెబుతాయి పొమ్మన్నాడు. సరే, నేను మహావేగంగా బయలుదేరాడు. బయలుదేరి అవి వింఛ పర్వతం దగ్గర ఒక పెద్ద విశాలమైన వేదిక ఉన్నది. వింఛ పర్వతంలో ఇప్పటికి కూడా మీరు కాశీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో వింధ్యాచలం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్నాయి. అందుకే వింధ్యపర్వత శ్రేణి చాలా పెద్దది. ఎప్పటికి కూడా మీకు సాక్ష స్టడీస్ లో వింధ్యాసాత్పుర అంటారే అవి ఇవే, కాశీ దగ్గర మొదలయ్యాయి అనమాట. ఆ పైన అమ్మవారు అష్టభుజాదేవి అనే పేరుతో ఉంటుంది, ఎనిమిది భుజములతో ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లిని లోపలికి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి చూడాలి. వింధ్యపర్వతానికి చెరియల దగ్గర కిందేమో అమ్మవారు చిన్న రూపంలో వింధ్యాచల నివాసిని అంటున్నారు మీరు రోజు, ఆ వింధ్యాచల నివాసిని ఉన్నది. కొండ మీద పెద్ద విశాలమైన కొండది, ఆ కొండ మీద గుహ, ఆ గుహలో అష్టభుజములతో ఉంటుంది అమ్మవారు. చిత్రం ఏంటంటే నేను దొరగను, మీరు దొరగలరు, ఆయనకి ఏ బకాసుడు లాంటి వాడితో దొరగలరు. అదే ఆ కొండ యొక్క విశేషం. చూడటానికి చూస్తే చిన్న బిలంలో ఉంటుంది, చిన్నపిల్లలు తప్ప పెద్దవాడు దూరలేము అనుకుంటాం. ఎంతవాడు వస్తే వాడికి సరిగ్గా అంతే స్థానం ఇస్తుంది ఆ బిలం అనమాట. అందులోకి ఎవడైనా దూరగలడు, దూరి వెళ్ళి బయటికి రాగలడు. అటువంటి విచిత్రమైన బిలం అది. ఆ బిలంలో ఉంది అమ్మవారు అష్టభుజాదేవి. ఆ అష్టభుజాదేవికి పైభాగంలో విశాలమైన ఒక కొలను కూడా ఉంది. ఎప్పుడు సెలయ్యర్ అక్కడ ప్రవహిస్తుంది. దానికి సీతాధార అని పేరు. పూర్వం సీతాదేవి రాముడికి అరణ్యవాసంలో నీళ్లు అక్కడే తెప్పించింది. అరణ్యవాసం చేస్తున్నప్పుడు రాముడు కొంతకాలం పాటు ఆ కొండ మీద ఉన్నాడు. మీకు ఎదురుగుండా గంగ కనబడుతుంది ఆ కొండ మీద చూస్తూ ఉంటే. గంగానది చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది. ఓసారి గంగానదికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం, ఆ నీళ్లు తాగడం నిషిద్ధం. వరదలు వచ్చిన కాలాన్ని నదికి రజస్వర అని పేరు అనమాట. ఆ కాలంలో, ఆ కాలంలో స్నానం చేయకూడదు. అందుకే ఇప్పటికి కూడా బురద నీటితో వస్తున్నప్పుడు, వరద వచ్చినప్పుడు అందులో స్నానం చేయనివారు. అది స్త్రీలకి రజోదోషకలంగా గంగానదికి కూడా రజోదోషంతో సమానం. ఆ సమయంలో నీళ్లు కూడా అందులో తాగకూడదు. అందుకని రాముడు సీత నీళ్లు తాగడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, దాహం వేస్తుంది, ఇంకెక్కడన్నా కొండ మీద నుంచి నీళ్లు పట్టుకురా అన్నాడు. అప్పుడు కొండ మీద నీళ్లు లేవు. అప్పుడు అమ్మవారు సీతాదేవి జగదంబని అష్టభుజాదేవిని ప్రార్థించింది. అంత పూర్వం అష్టభుజాదేవి ఆ కొండ మీద లేదు. సీతాదేవి ప్రార్థించగానే అమ్మవారు ఆ కొండ గుహలో ఎనిమిది భుజములతో దర్శనమిచ్చి, నీ భర్త కోసమే కాకుండా భవిష్యత్తులో కలియుగాంతం వరకు మానవుల కోసం ఒక శరీరం ఇస్తున్నాను అని పైనుంచి కిందకి ఒక జలపాతాన్ని ఇచ్చింది. సన్నగా జలపాతం వస్తూనే ఉంటుంది 345 రోజులు. ఆ నీరు చాలా మధురముగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అందులో నీళ్లు తగ్గుతారు, అమృతం తగినట్టు ఉంటుంది. ఆ తర్వాత రాముడి కోసం పిండి వంటలతో భోజనం కూడా పెట్టింది ఆ తల్లి. అప్పుడు అమ్మవారిని ఈ అమ్మవారు సీతామాత ప్రార్థించింది. ఆ ప్రార్థన ఇప్పటికి కూడా అక్కడ 8 శ్లోకాలు ఉంటాయి, చట్టం మీద వేశారన్నమాట. మీరు వెళ్ళి తీరవలసినటువంటి దివ్యస్థలం అది. కాశీ వెళ్ళాక వింధ్యాచలం అంటే ఎవరన్నా తీసుకెళ్తారు. అక్కడ సీతాదేవికి దర్శనమిచ్చిన అష్టభుజాదేవి, సీతాదేవి ప్రార్థన వల్ల రాముడి కోసం ఒక శలయేరు కూడా ఇచ్చిన స్థలం అన్నీ ఉంటాయి. సీతామణి అని, సీతాధార అని పిలుస్తారు. అక్కడ కూర్చుని ఉన్నాయి పక్షులు, ధర్మ పక్షులు కూర్చుని మంచి కంఠంతో ఉచ్చైశ్వరంతో వేద పఠనం చేస్తున్నాయి. 4 పక్షులు ఒకదాని తర్వాత ఒకటి, ఋగ్వేదం ఒకటి, ఎదుర్వేదం ఒకటి, సామవేదం మరొకటి, అథర్వణ వేదంలో ఉన్న కొన్ని మంత్రశాస్త్రాలు ఉచ్చరిస్తూ ఉంటే ఇతనికి మతిపోయి, అసలు ఈ పక్షుల లేక నిజమైన ధర్మదేవతల ఈ రూపంలో ప్రత్యక్షమై, నిజంగా నా అనుమానం ప్రకారంగా సూర్యభగవానుడి దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో ఏవైనా ఈ రూపంలో వచ్చి వేద పఠనం చేస్తున్నాయి, సూర్యుడి గుర్రాలు బాగా వేద పఠనం చేస్తాయని పేరు. లేదా దిక్పాలకులలో తూర్పు పశ్చిమం దక్షిణం ఉత్తరం 4 దిక్కుల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఈ రూపంలో ఉన్నారా? అది ఇది కాకపోతే 4 వేదములు ఈ 4 పక్షుల రూపంలో ఉండి తమ మంత్రాన్ని తామే చదువుతున్నాయా? ఏమి కంఠం, ఏమి మాధుర్యం అని ఆశ్చర్యపోయి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళాడు. పక్షుడి దగ్గరకి రాగానే చూసి మహాత్ముడైన ఋషి వచ్చాడు, అందులో వేదవ్యాస శిష్యుడు వచ్చాడు. వెంటనే అర్ఘ్యం పట్టుకు రెండంది ఒక పక్షి. తక్కిన పక్షులు అర్ఘ్యం పాద్యం అన్నీ పట్టుకొచ్చి ఆయనకి కాళ్ళు ఏమి కడిగి నీళ్లు నెత్తిమెత్తలుకొని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి మంచి మధుర ఫలాలు కూడా చేతిలో పెట్టి, ఆ తదనంతరం మహాత్మా జైమిని ఏం పని మీద వచ్చావు అని అడిగి, నేనేం పని మీద వచ్చానో తర్వాత చెబుతాను, కానీ నాకు ఆశ్చర్యం, భూలోకంలో ఎంతో మంది మానవులు చూచాను, ఆ మానవులు నిరక్షర పక్షులు, కానీ మీరు పక్షులై నుండి కూడా ఈ మహాత్ములైన వేద దక్షులు చదివినంత బాగా మంత్రం చదువుతున్నారు, స్వరం ఎలా చదవాలో మీ దగ్గరే తెలుసుకోవాలి. నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏమిటంటే మీరు నిజంగా పక్షులు అయి ఉంటారు. ఎవరో మహానుభావులు కారణ జన్మ వెతికారు. మీరెవరు ఏమిటని అడిగితే అప్పుడు వాళ్ళు చెబుతున్నాను అనండి, పూర్వం గరుత్మంతుడికి సంపాతి అని కొడుకు పుట్టాడు. ఆ సంపాతికి కంధరుడు కంకుడు అని ఇద్దరు కొడుకులు. అందులో కంకుడు పెద్దవాడు, కంధరుడు అనేవాడు రెండోవాడు. ఇందులో కంకుడు తన భార్య సమేతంగా ఒకనాడు వింజపర్వత ప్రాంగణానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ విద్యుద్రూపుడు అని ఒక రాక్షసుడు తన భార్య విద్యున్మాలితో తిరుగుతున్నాడు. పాపం కంకుడికి తిరిగి పక్షి కంటే అక్కడికి వెళ్ళాడు. వెంటనే విద్యుద్రూపుడు, నేను నా భార్యతో వ్యవహరిస్తున్నాను, ఈ స్థలం అంతా నాది, ఎవరికి బలం ఉంటే వాడితే రాజ్యం, ఇదంతా ఆక్రమించేశాను నేను అన్నాడు. నువ్వు ఆక్రమించినా నేనే నీ దగ్గరకు వచ్చి దురాక్రమణ చేయటం లేదు, నీతో యుద్ధానికి రావడంలా నేను ప్రయాణం చేస్తూ ఇక్కడ ఆగాను కాసేపు. కొండలు, దాంతోపాటు నదులు, వృక్షాలు, వనాలు ఇవి అందరూ వెళ్ళదగినవి, నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుని పోతున్నాను అన్నాడు. నాకు ఎదురు చెబుతావా అని హఠాత్తుగా కత్తెత్తి ఈ విద్యుత్ రూపుడు ఆ కంకుడి తల తగిలి చంపేశాడు. ఇది అతని తమ్ముడు కందరుడికి తెలిసింది. అన్యాయంగా మా అన్నగారిని ఏ అపరాధం లేకుండానే కేవలం ప్రయాణం చేస్తూ కొండ మీద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన వాణ్ణి విద్యుత్ రూపుడు అనే రాక్షసుడు చంపేట. వాణ్ణి చంపి కానీ మా అన్నగారికి నేను తిరోధకాలు ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసి మహావేగంగా ఎగురుకుంటూ వచ్చాడు. వచ్చి ఎరా దురాత్మ, మా అన్నని ఎందుకు చంపేవన్నాడు. మీ అన్నది కదా ఇప్పుడు ఆకత్తి ఇక్కడ రాజుచ్చే, దాంతో నిన్ను కూడా చంపుతానని వాడి మీదకి వచ్చాడు. వీడు మహాబలశాలి, ఆ కత్తిని ముక్కుతో పట్టుకుని దీని అవతల వారేసి తన ముక్కుతో వాడి కళ్ళు పొడిచి రెక్కలతో కొట్టి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుని భార్య విద్యుమాలి, అది వీడు చూసి వణిగిపోయిన నన్ను చంపకండి, చంపలే కొమ్మన్నాడు ఆయన. అప్పుడు ఆమెంది, నాకు మా రాక్షసులతో సంప్రదాయం ఉంది, భర్తని చంపిన వాడే భర్త మాకు, నా భర్త నువ్వు చంపావు, నన్ను గతమని చేసావు కాబట్టి నన్ను పట్టుకుపోవాలి. వీడి ఏదో బాగానే ఉందనుకుని, కానీ మా ధర్మం పక్షి ధర్మం ఒప్పుకోదు కదా అన్నట. పక్షులు కామరూపులు అంటే అందులో గౌరవంతుడి సంతానం కాబట్టి నువ్వు ఏ రూపమైనా ధరించగలవు, నువ్వు మానవ రూపం ధరిస్తే నీకు ఈ ధర్మం వర్తించదని వివాహం చేసుకోండి. వెంటనే ఆవిడ మాట కాదనలేక ఒక మానవ రూపం ధరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదిగో ఆ విద్యున్మాలి అని పిలువబడేటటువంటి విద్యుత్ రూపుడి భార్యకి గరుత్మంతుని మనవడైన కంధరుడికి ఒక అద్భుతమైన సౌందర్యం కలిగిన స్త్రీ పుట్టింది, ఒక పక్షి పిల్ల పుట్టింది. ఆ పక్షి అనే కథ కూడా గొప్ప కథ ఉన్నది. పూర్వం దుర్వాస మహర్షి హిమాలయాలలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన నిజానికి ఆత్మజ్ఞానం కోసమే తపస్సు చేశాడు. తపస్సును కూడా కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది జ్ఞానం కోసం చేస్తారు. ఆత్మోన్నతికి ఇంకా జ్ఞానం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా కోపం జయించడానికి తపస్సు చేశాడు ఆయన. దుర్వాసుడికి విపరీతమైన కోపం అన్నిటినీ నాశనం చేస్తుంది. క్రోధం వల్లే మానవుడు ఉచ్చస్థితికి వెళ్ళి కూడా పడిపోతూ ఉంటాడు. మీరు చూస్తున్నారుగా సన్యాసి రూపాలు ధరించి కూడా, కాషాయ వస్త్రాలు ధరించి కూడా విసుక్కుని పురుషులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నిటికంటే ఋషులకి సన్యాసులకి కోపం మరింత ప్రమాదకరం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కోపం కొంతవరకే నష్టం, కానీ ఋషులకి క్రోధం సర్వనాశనకరం. అందుకే క్రోధమ తపముంజరసును క్రోధమ అణిమాతులైన గుణముల పాపం క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్సుకి తన్నే అని నన్నయ్య గారు ఆదిపురంలో రాశారు. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు తొలగ చేస్తుంది, ఇంకా అదీతియే కాదు అన్నిటినీ నాశనం చేసేది కేవలం కోపమే. మానవుడు ఎంత తపస్సు చేసినా, ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం పొందినా ఒక్కసారి కోపగించడంతో మొత్తం పోతాయి. తపస్సే కదట, ఈ లోకంలో మన పనులు కూడా పాడైపోతాయి. ఇప్పుడు గుళ్ళోకి వచ్చి రాగా అని అందరి మీద గైడీలు అడిగితే ఇక్కడ ఏమి ఉంటుంది, వినయంగా ఉంటే అర్చకుడు కూడా రెండు లడ్డూలు ఎక్కువ ఇస్తాడు, కాస్త అభిషేకం బాగా చేస్తాడు. పురాణం దగ్గరకు వచ్చిన తర్వాత మీరు శ్రద్ధగా కూర్చోటి వీడు మంచివాడని నేను కూడా బాగా దీవిస్తాను, నేను కూడా సహనంతో ఉంటే మీరు కూడా గౌరవంగా వచ్చి గురుభక్తితో పురాణం వింటారు, చీ పండు కొండ నన్ను కొంచెం వచ్చినప్పటి నుంచి దగ్గరికి వస్తే మళ్ళీ రెండో రోజు పురాణం వింటాను ఒక్కటాడు. రాకపోతే నాకు వచ్చే నష్టం కాకుండా జనానికి కూడా నష్టం అవుతుంది. ఈ రకంగా తనకి వారికి అందరికీ క్రోధంతో నష్టం తెచ్చిపెడుతున్నాడు మానవుడు. అందుకే తపస్సులు అస్సలు క్రోధం పొందరాదు.
ఆ క్రోధం జయించడం కోసం తపస్సు మొదలెట్టాడు దుర్వాసుడు. ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి ఏమనుమానం వచ్చింది, ఇతడు మహాతపస్సు చేస్తున్నాడు, ఈ తపస్సు శక్తితో నా పదవిని లాక్కుంటాడేమో, ఇంద్ర పదవి నష్టమవుతుందేమో అని వాడికి అనుమానం వచ్చింది. అసలు ఎవడు తపస్సు చేసినా తన పదవికి అసలు వస్తుందేమో అని భయం వాడికి. మహాభయంకరమైన బుద్ధి ఇంద్రుడికి ఎక్కువ. ఎవరు తపస్సు చేయమండి, ఈ తపస్సు వల్ల ఎక్కడ నా పదవికి గండం వస్తుందో, నా పదవికి అసలు వస్తుందో అని ఓడిపోయినో. దరిద్ర పార్టీ ఉంటే మనకి భారతదేశంలో ఆ పార్టీ నడిపోయడం పడుతుంది, అప్పుడప్పుడు ఎప్పుడు పడగొట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప. అయితే ఇంద్రుడిలో కొంత జ్ఞానం ఉండదు, వీళ్ళ దగ్గర లేదు అది తేడా. మొత్తం మీద ఏది ఏమైతేనే ఇంద్రుడు ఈ దుర్వాసుడి తపస్సు ఎవరు భక్కనం చేశారా, ఎవరు భక్కనం చేసినా వారికి నా దగ్గర పొరుగుబడి పెరుగుతుంది, మంచి ఉద్యోగం ఇస్తాను, వాళ్ళ గౌరవం ఇస్తాను, సన్మానం చేస్తాను, దండలు వేస్తాను అన్నాడు. అందరూ అడిగిపోయి నువ్వే వెళ్ళి తపస్సుని పాడు చేయొచ్చు కదా ఇంద్ర అన్నారు. మేము మగవాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఊరి కన్నెర చేసేటంటే భస్మం అయిపోతాం, మా వల్ల కాదు, అప్సరసలు మాత్రమే దుర్వాసుడి తపస్సుని భక్కన చెయ్యగలరు అన్నాడు. వెంటనే రాంభ నీకు నమస్కారం, నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళనా, ఆయన తెక్కొచ్చి చెప్పించాడంటే ఈ దుర్గోసారి రాయిపోయానని ఓర్వశి ముందే వెళ్ళిపోయింది. మేనక హడలి ఆమడ దూరం పరిగెత్తి విల్పిటాసులో సత్యనారాయణ స్వాములో హాయిగా జపం చేసుకుందామని వచ్చేసింది. ఇలా ఎవరి దాకా వాడు పారిపోయారట. అందరూ తలోదారికి వెళ్ళిపోతుంటే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత భయం ఆ రోజుల్లో. ఆయన తపస్సుకి అంత గొప్పది కనుక ఒక్క వపు అని పేరు కలిగి ఒక అప్సరస ఉంది. ఆవిడ మాత్రం వీళ్ళంతా తిరిగివాడు, సౌందర్యం లేనివాడు, నా సౌందర్యం చాలా గొప్పది, నా పరాక్రమం చూపిస్తాను, నేను వెళ్ళి ఆడి పాడి ఆ దుర్వాసుని మనస్సు కరిగించేస్తాను, అసలు నేను ముట్టుకున్నానంటే బండరాయి కూడా కరిగిపోతుంది, ఈ దుర్వాసుడు లెక్క వాడిని కాముకుండి చేసి తపోభ్రష్టుని చేస్తాను, లేకపోతే నీకు నా ముఖం చూపించను అది. ఇంద్రుడు లోపల చిరునవ్వు నవ్వుతూ వాడిని తపోభ్రష్టుడు చేయకపోతే నీ ముఖం నాకు చూపించడం కాదు, తపోభ్రష్టుడు చేసినా నీ ముఖం నాకు చూపించడం అని అనుకున్నాడు. ఇది మీరు ఒక్కడికే తెలుసు దుర్వాసుడు అంటే ఏమిటో. వెంటనే ఇలా వీరాలు పలికి వీరావేశంతో పలికి వెళ్ళింది తపస్సు పక్కన చేయడానికి. ఆ సమయంలో దుర్వాసుడు ఊర్ధ్వముఖుడై ఇలా రెండు చేతులు పైకెత్తి ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఈమె వెళ్ళింది, ఆడింది, పాడింది, ఆయన చెక్కు చెదరడంలా చివరికి మీదకు వెళ్ళి తన కొంగుతోటి ఆయన రెండు కళ్ళిలో మూసి వీపు మీద చేతులు వేసి ప్రేమగా నిమిరింది. అప్పటికి ఆయన స్పృహలోకి వచ్చాడు. ఓసి దుర్మార్గురా, నాకు అర్థమైంది, ఇంద్రుడి దగ్గర నన్ను తపోభ్రష్టుండి చేస్తానని శపథం చేసి ఇక్కడికి వచ్చి పవిత్రమైన నా గాత్రాన్ని మీ అపవిత్ర గాత్రంతో ముట్టుకుంటావా అని ఇంక వెనక ముందు చూడకుండా పాప అప్పటికి 10,000 సంవత్సరాలు తపస్సు చేసేట ఇంకొక 6 నెలలు అయితే ఆయన తపస్సు ఫలించేది, ఆయన కర్మ కాదు. కోపం తట్టుకోలేక మూర్ఖురారా పో, నువ్వు పక్షివైపో అని శపించాడు. ఇంత చేసి ఆవిడ పక్షివైపోమని శపించగానే ఈయన తపస్సు మొత్తం పోయింది. ఆవిడ ఏడుస్తూ నీ తపస్సు పడింది, నా జీవితము పడింది, నాకు విముక్తి ప్రసాదించు తండ్రి అని కాళ్ళు పట్టుకుంది. ఒక్కసారి తండ్రి అనగానే ఎవరికైనా హృదయం కరిగిపోతుంది. ఆయన చెప్పాక ఎంత కోపమో అంత శాంతము కూడా. వెంటనే కోపం నుంచి వెనక్కి వచ్చి అయ్యో వెళ్ళిదానా, చివరికి పెట్టవైపోమ్మని ఇంత గట్టిగా చేసిన నా తపస్సు అంతా పాడు చేసుకున్నాను, నువ్వు కృష్ణురాలు అయ్యో. మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణం తగలగానే నీకు పిల్లలు పుట్టగానే నీకు శాప విముక్తి కలుగుతుంది, అప్పటిదాకా నువ్వు పక్షి రూపంలో విహరించుకో అన్నాడు. ఎప్పటిది త్రేతాయుగంలో శాపం పొంది మళ్ళీ ద్వాపర యుగాంతం ఇంచుమించుగా అవ్వబోయే సమయం దాకా పక్షి రూపంలో అలవటించు అని అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి తపస్సు పోయాడు. వెంటనే ఈ అప్సరస తార్క్షి అనే పేరుతోటి, ఇదిగో ఇందాక చెప్పానే విద్యుత్ రూపుణ్ణి చంపగానే అతని భార్య విద్యుత్మాలి కంధరుణ్ణి వరించింది, ఆ కంధరుడి వల్ల విద్యుత్మాలి గర్భం ధరించింది. ఇతడు పక్షి కదా, అందువల్ల పక్షి రూపంలో ఉన్న పిల్లలకి అన్నది. ఇదిగో ఈ వపు అనే అప్సరస ఈ విద్యుత్మాలికి ఈ కంధరుడికి తార్క్షి అనే పేరుతో ఆడపిల్లగా పుట్టింది త్రేతాయుగంలో. అప్పటి నుంచి ఆవిడ తను ఎవరో తెలియదుగా, అందుకని హాయిగా అక్కడ ఇక్కడ విహరిస్తూ ఉంది. కొంతకాలం పోయాక ఆమె కూడా గర్భం ధరించింది, గర్భం ధరించి ఆహారం కోసం వెతుక్కుంటుంది. సరిగ్గా ఆ సమయంలో మహాభారత యుద్ధం జరుగుతుంది, భయంకర యుద్ధం మహాభారత యుద్ధం. అందులో భగదత్తుడితో అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది.
భగదత్తు రెడ్డి మీకు తెలుసు నరకాసురుడు కొడుకు వాడు. నరకాసురుడు చచ్చిపోగానే భూదేవి పరుగు పరుగున భగదత్తుడిని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ వరాహ రూపంలో ఉన్నప్పుడు నీ వల్ల నాకు కొడుకు పుట్టాడు, వాడే నరకాసురుడు, అందుకే వాడిని నువ్వు మాత్రమే చంపగలిగావు. ఆ నరకాసురుడి కొడుకు భగదత్తుడు, నీకు నాకు మనుమడు, వీడిని రక్షించు అని. అప్పుడు ఆయన చిరునవ్వు మనమడి దీవించి నరకాసురుడి రాజ్యం, ఇప్పుడు మనం ప్రాగ్జ్యోతిషపురం అంటాం దాన్ని, అదే ఇప్పుడు అస్సాంలో గౌహతి, గౌహతిని ప్రాగ్జ్యోతిషపురము కామరూపదేశం అని కూడా పిలిచేవారు దాన్ని. నిజానికి అస్సాం అసలు అసమ దేశం. ఆ అసమ దేశం అనే సంస్కృత శబ్దం అసమ అస్సామీ లాంగ్వేజ్లో అస్సాం అయింది అనమాట. అక్కడ ఇప్పటికి కూడా ఆ ప్రాగ్జ్యోతిషపురంలో నవగ్రహాలయం ఉంది. నరకాసురుడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నవగ్రహాలకి ముందు అక్కడ నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళేవాడు. ఒక కృష్ణుడి మీద యుద్ధానికి పెడుతున్నప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు నవగ్రహాలకి నమస్కారం చేయలేదు. నవగ్రహాలకు నమస్కారం చేయకపోయినా ప్రదక్షిణ చేయకపోయినా వెళ్ళిపోతాడు ఎంతటి వాడైనా సరే. అందుకే గుళ్ళు ఉపన్యాసానికి వచ్చే ముందు నేను కూడా వాడికి బాగా ఇంకా నమస్కారం చేస్తాను. అనుగ్రహిస్తే ఎటువంటి వరాలైనా ఇవ్వగలవాడు. శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెప్పాడు, మీరు శివకేశవుల కంటే కూడా ఉన్నత స్థానంతో భూలోకంలో కలియుగాంత వరకు కలగండి అని. కాశీఖండంలో కూడా ఉంటుంది అది మనకి. అందుకే నవగ్రహాలకు మాత్రం తప్పక వచ్చేటప్పుడు ప్రదక్షిణ చేయవలసిందే. అది శివాజ్ఞ. శివాజ్ఞ లేదే చేయమైనా కొట్టదు. ఆ శివాజ్ఞ వల్లే వాళ్ళు లోకాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రదక్షిణ చెయ్యాలి. కాళ్ళు కడుక్కోవాలని వృత్తి భ్రమ. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసాక కాళ్ళు కడుక్కోకుండా వచ్చి కూర్చుంటేనే ఎక్కువ శక్తి. అసలు పురాణాలు అదే చెబుతున్నాయి మనకు. ఒక్క శనికి అది కూడా శనివారం నాడు తైలాభిషేకం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి తప్ప తక్కిన వేళల్లో ఎప్పుడు కూడా నవగ్రహ ప్రదక్షిణ అనంతరం అసలు కాళ్ళు కడుక్కోగల. నేను ఈ గౌహతి కార్యక్రమం మన పద్మనాభం గారికి ఇచ్చాను, దాన్ని యూట్యూబ్లో పెట్టారు కాబట్టి దాన్ని మీరు ఒకసారి ఈ అస్సాంలో ఉన్న ఈ నవగ్రహాలయం ఇవన్నీ విశేషాలు చూస్తే, ఈసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. చాలా అత్యద్భుత స్థలం అన్నమాట. అక్కడ ఆ నగరాన్ని నరకాసురుడిని సంహరించాక తిరిగి అతని కొడుకు భగదత్తుడికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే దానికి ఇప్పటికి కూడా చెప్పగా నవగ్రహాలని జ్యోతిష్శాస్త్రానికి మూల కారకులం కనుక జ్యోతిషపురం అంటారు. నవగ్రహములు ఉన్నటువంటి ఊరిని జ్యోతిషపురం అంటారు. తూర్పు దిక్కును ఉన్నది కనుక అది ప్రాక్ అంటే తూర్పు, ప్రాక్ జ్యోతిషం, ప్రాక్ జ్యోతిషం అదనమాట. తూర్పు దిక్కున ఉన్న జ్యోతిషపురము నవగ్రహాలయం ఉన్న పురము అది. ఆ పురాన్ని పరిపాలించాడు కొంతకాలం నరకాసురుడి తర్వాత ఈ భగదత్తుడు. చిత్రం అదే, కొందరికి కృతజ్ఞత ఉంటుంది, కొందరికి కృతజ్ఞత అసలు ఏకో శనం ఉంటుంది. జరాసంధుడిని చంపాడు కృష్ణుడు. అతని కొడుకు పేరు సహదేవుడు. మగధ దేశపు సహదేవుడు కనుక మాగధ సహదేవుడు అంటారు. ఈ పాండవులకు తమ్ముడు సహదేవుడు ఉన్నాడు కనుక ఇద్దరికి తేడా ఉండడం కోసం జరాసంధుడి కొడుకుని మాగధ సహదేవుడు అంటారు. అతన్ని రాజుని చేశాడు జరాసంధుడిని చంపి కృష్ణుడు. అతను ఆ కృతజ్ఞతతో కృష్ణుడిని పరమాత్మగా నమ్మి మహాభారత యుద్ధంలో పాండవులకి సాయంగా వచ్చాడు. చివరిదాకా నిలబడ్డాడు. అదే కృష్ణుడు నరకాసురుడిని చంపి వాడి కొడుకు భగదత్తుడిని రాజుని చేశాడు. కానీ వీడు మాత్రం తన తండ్రిని చంపిన కృష్ణుడి మీద పగబట్టి అసలు తన తండ్రికి తండ్రి అని కృష్ణుడు గ్రహించలేక కృష్ణద్వేషంతో దుర్యోధనుడికి స్నేహితుడయ్యాడు. చిత్రానికి నిజాన్ని చెప్పాలంటే పాండురాజుకి భగదత్తుడికి చాలా స్నేహం మహాభారతంలో. అయినా కృష్ణద్వేషంతో పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడి మీద వెళ్ళేవాడు. ఆ ప్రభావం వాడు అనుభవించాడు. వాడితో యుద్ధం మహాభారతంలో ద్రోణుడు సేనాధిపతి అయిన రెండవ రోజు జరిగింది. భగదత్తుడు సహజంగా బలవంతుడు. అందులో ఆ పూట వాడిని మరింత ఆవేశం పట్టుకున్నది, రాక్షసావేశం. నరకాసురుడి ఆత్మ కూడా వాడిని పట్టుకుంది. అందుకే ఇక ద్రోణాచార్యుడు సేనాధిపత్యం వహించిన రెండవ రోజు వాడు చేసిన యుద్ధం కల్లకల్లోన భయంకర యుద్ధం అన్నమాట. వాడికి ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగు పేరు సుప్రదీపం. ఇంద్రుడి దగ్గర ఐరావతము, సుప్రదీపము, కుముదము, కొండరీకము, వామనము, అంజనము, అభ్రమువు, కపిలం అని 8 ఏనుగులు ఉన్నాయి. వీటి అష్టదిగ్గజములు అంటారు. గుర్తుపెట్టుకోండి, అష్టదిగ్గజాలు అంటే ఇవి 8 దిక్కులలో ఉండే ఏనుగులు కనుక దిక్కు గజము దిగ్గజము. అష్టదిక్కుల్లో ఉండే ఏనుగులు కనుక అష్టదిగ్గజాలు అంటారు. ఐరావతం, సుప్రదీపం, కుముదం, అంజనం, వామనం, కపిలం, అభ్రమువు మొదలైనటువంటి ఏనుగులు, 8 ఏనుగులు కూడా. అందులో సుప్రదీపం అని ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా సుప్రదీపం అనే పేరు పెట్టాడు ఇంద్రుడు. ఒకప్పుడు ఆ ఎలుగుని నరకాసురుడు భూలోకానికి రాకొచ్చాడు. ఆ ఎలుగు భగదత్తుడి దగ్గర ఉండేది, దానికి సుప్రదీకం అని పేరు అన్నాడు. అందుకే ఈ మధ్యన ఎవరన్నా సుప్రదీకం అని పేరు పెట్టుకుంటే అది నరకాసురుడు ఎలుగని, అది చివరికి అర్జునుడి దగ్గర తెచ్చిన ఎలుగని, ఎందుకో పేరు తెలియకుండానే పెట్టేస్తున్నారు అన్నమాట. ఆ ఎలుగు మీద ఎక్కి భగదత్తుడు ఘోర యుద్ధం చేస్తున్నాడు పాండవులతో. భీముడంతటి వాడు కూడా ఎలుగు నుంచి చేయలేకపోయాడు, ఎందుకంటే అది స్వర్గం నుంచి వచ్చిన సుప్రదీక సంతానం, దీని పేరు సుప్రదీకమే. దానవ జయమింద్రునికి దాని వలన కలిగేముందు దానోగ్రమునై ఏలుగు భగదత్తుడు పవమానసుని దశకు కొలిపే. పూర్వం ఇంద్రుడు ఆ ఏలుగు మీద ఎక్కి రాక్షసుని జయించాడు, అటువంటి ఏలుగుని ఇవాళ భగదత్తుడు ఎక్కి భీముడి మీదకి దిగొలిపాడు. భీముడిని తొండంతో పట్టుకోబోతున్న సమయంలో చెంగుని ఎగిరి తప్పించుకున్నాడు. దాంతో అర్జునుడు కృష్ణుడిని పిలిచి, కృష్ణ అటు చూసావా, భగదత్తుడి సొండాలం అంతకంతకీ రెచ్చిపోతుంది, ఇవాళ వాడిలో పరాక్రమం కూడా ఎక్కువ కనపడుతోంది, పౌరుషం చూపిస్తున్నాడు, బహుశా ఈరోజు వాడిని ఏదో రాక్షస హంస పట్టుకున్నట్టుంది, వాడిని ఈ సమయంలో ఇంకెవరూ జయించలేదు, మన రథం అటు పాని, నేను వాడి అంతం చూస్తాను అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు భగదత్తుని చేసి ఈ ఏనుగుని ఉసిపోయిపోయాడు. ఈ రథాన్ని అర్జునుడి రథాన్ని, అర్జునుడి రథం వస్తూ ఉంటే మహావేగంగా వచ్చి ఏనుగు ఒక్కసారి కాలెత్తి తొక్కపోయింది. నిజంగా ఒక క్షణకాలంలో ఆ ఏనుగు కాలి కింద పడి రథం పచ్చడైపోయింది. అది లోకానికి అనిష్టమే కాక అర్జునుడికి కూడా అపకీర్తి. ఎందుకని, అర్జునుడు మొత్తం 18 రోజులు ఒకే రథం మీద ఎక్కి యుద్ధం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతని రథం పాడైపోయింది అనుకోండి, ఆ అర్జునుడి రథం కూడా మిగతా వాళ్ళ రథంలాగే భగ్నం అయిపోయింది అంటారు లేకపోతే ఎవరైనా. ఆ అపకీర్తి రాకూడదు అర్జునుడు. అందుకని శ్రీకృష్ణుడు అది కాలెత్తే సమయానికి మహామహిమతో చాలా వేగంగా ముందుకు తోలేశాడు రథాన్ని. రథం పక్కకు వెళ్ళిపోయింది. రథం పక్కకి తప్పించుకోవడం అంటే ఇచ్చుకుంటూ ఓడిపోయిన వాడితో సమానమే. అందుకని అర్జునుడికి చాలా కోపం వచ్చి ఏమనలేక మాట్లాడటానికి లేదు, మాట్లాడకుండా ఉండడానికి లేదు. అందుకని మళ్ళీ రథం పోలి అని ఔడు తెరిచాట, ఇలా పక్కకి పెదలు తెరిచాట. లోపల కొంచెం కోపం, కృష్ణుడేమో నన్ను అవమానపరుస్తున్నాడేమో అని. అవమానపరుచినటువంటి ప్రాణం పోతుంటే ఈ రథం పక్కకి తోలి తోలకుండా ఉంటాడా? రథం పక్కకి తోలితే పారిపోయినట్లెక్క, నువ్వు అనుకుంటే ఎలాగా? ఆయనకి తెలిసి అందరిని ఎలా రక్షించాలి. సరే అందుకని ఏమనలేక మళ్ళీ పానమ్మ గారి యథాశక్తిగా రథాన్ని ఎదురుగా తోలేడు. ఇక ఇద్దరికి ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఏం యుద్ధం అంటది? మహాభారత యుద్ధంలో 2 రోజులు యుద్ధాలు చాలా గొప్ప అండి. అందులో ఒకటి ఏంటంటే భగదత్తుడితో యుద్ధం అండి. ఆ తర్వాత అభిమన్యుడు చచ్చిపోయిన మర్నాడు కోపంతో అర్జునుడు చేసిన యుద్ధం, 2 అంటే మహాభారతంలో అర్జునుడు చేసిన యుద్ధాల్లో 2 రోజులు యుద్ధాలు భయంకరంగా వర్ణించారు. మరొకటేమో అభిమన్యుడి యుద్ధం, అది అభిమన్యుడికి, ఇదేమో అర్జునుడికి చెందిన యుద్ధాలు. ఆ తండ్రి కొడుకు ఇద్దరు కూడా అలాంటి విజృంభణే చూపించారు. ఆ భగదత్తుడితో జరుగుతున్న యుద్ధంలో ఎన్ని బాణాలు వేసినా భగదత్తుడు అర్జునుడు ఏం చేయలేకపోయాడు. దాంతో ఇంకా వాడి పాప ఎక్కువైపోయింది. ఈరోజు అర్జునుడిని చంపకుండా నేను యుద్ధరంగం నుంచి వెళ్ళను, నేను అర్జునుడు తెలిపోవాలి అని వెంటనే ఏం చేశాడు వాడు? రభసోదగ్రత ఉంచి దీప్తులటలను ప్రాగ్జ్యోతిషాధీశ్వరుండ అభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యమక్షంబు దూచి భుజోల్లాస విభాసి తత్ఫలం గల్లా భూరి భయోద్రేక తరంగితం బగుచు ఘూర్నిల్లంగ రౌద్రాకృతి. ఆ క్షణమే భగదత్తుడు, ఇదిగో అర్జునుడిని చంపుతున్నాను అని, అర్జునుడిని చంపడానికి ఆయన దగ్గర ఒక అస్త్రం ఉన్నది, వైష్ణవ అస్త్రం. ఆ అస్త్రం చాలా భయంకరమైన అస్త్రం. ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించాలనుకున్నాడు. సమయానికి వాడి దగ్గర ధనుస్సు విరిగిపోయింది, బాణాలు లేవు. అందుకని ఏనుగును పొడిచి అంకుశం ఉంది, అంకుశాన్ని చేత్తో ఎత్తాడు. ఈ వైష్ణవాస్త్ర మంత్రం చదివాడు. మంత్రం చదివి విడిచిపెడితే గడ్డిపోచ కూడా అస్త్రం అయిపోతుంది. అందుకే రాముడు దర్భని బ్రహ్మాస్త్ర మంత్రంతో విడిచిపెట్టాడు సుందరకాండలు. మనకు అది చెబుతుంది సీతాదేవి ఎప్పుడో ఆ అరణ్యవాసంలో జరిగిన ఘట్టాన్ని దాన్ని సుందరకాండలో ఆంజనేయుడికి వివరిస్తూ దర్భనే బ్రహ్మాస్త్ర మంత్రంతో కాకి మీదకి విడిచిపెట్టాడు ఆయన, అంత గొప్పవాడు నా భర్త రాముడు అంటూ. భత్కృతే కాకమాస్త్రంతో బ్రహ్మాస్త్రం సముదీరితమని. అస్త్రాల శక్తి ఎటువంటిది? గట్టి పరకైనా సరే మంత్రం చదివి విడిచిపెడితే బ్రహ్మాస్త్ర మంత్రం వల్ల బ్రహ్మాస్త్రం అవుతుంది, వైష్ణవ మంత్రం చదివితే వైష్ణవాస్త్రం అవుతుంది. అటువంటిది చేతిలో ఉన్న అంకుశానికి మంత్రం చదివి దాన్నే వైష్ణవాస్త్రంగా మార్చి వెంటనే అర్జున ఈ దెబ్బతోపు చచ్చిపోతున్నావు అని అర్జునుడి వక్షస్థలం మీదకి నేను విడిచిపెట్టాడు. దివిజేంద్రాపత్య వక్షం చూచి అర్జునుడి వక్షస్థలం మీద గురిగా చూసి విడిచిపెట్టాడు. నిజంగా అస్త్రం అగ్నిజ్వాలను కమ్ముకుంటూ లోకాలన్నింటినీ కంపింపజేస్తూ తత్తరల చేస్తూ అర్జునుడికే చచ్చింది. ఒక్క క్షణంలో అర్జునుడు చచ్చిపోతాడని అందరూ భయపడిపోయారట. అసలు వస్తున్నది ఏ అస్త్రమో తెలియలేదు అర్జునుడికి, ఎందుకంటే నారాయణాస్త్రం ఉంది కానీ వైష్ణవాస్త్రం లేదు అర్జునుడి దగ్గర. ఆ అస్త్రం ఒక్క నరకాసుడికే ఉంది, నరకాసుడి ద్వారా భగదత్తుడికి వచ్చింది. ఆ అస్త్రం వస్తూ ఉంటే వెంటనే ఏం చేశాడు శ్రీకృష్ణుడు, ఈ సమయంలో రక్షించాలి. ఆయన ఆయుధం పట్టడు కానీ రక్షిస్తానికి ఉందే పట్టడుగా. అందుకని ఏం చేశాడు ఆయన, అప్పుడు సౌరి పార్థునకు నడ్డముగా తన మేనమర్చి నుంగెసలారు పేరు రమునన్ ఫలించిన అమ్మహాస్త్రమందొప్పి నవారుణాంబుజకృతోజ్వల మాలికయై చిరస్థితిను చొప్పడు నూతన ప్రతల శోభితమైన మెరుగుచాడ్పునన్. అప్పుడు శ్రీకృష్ణుడు తక్కన రథం మీద లేచి నిలబడ్డాడు. తొట్లో కూర్చుని రథం చూస్తున్నాడు ఆయన, రథం దగ్గర హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. ఈ భయంకరమైన అగ్నిజ్వాలలు కమ్ముతూ వస్తున్నటువంటి వైష్ణవాస్త్రం ఒక్కసారిగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చింది. ఆయన వక్షస్థలం, కృష్ణుడి వక్షస్థలం నల్లగా అందంగా మొన్నగా ఉందట. నున్ కప్పు ఎసలాలు అన్నాడు. నున్నని కప్పు అంటే నలుపు అనమాట, కటిక చీకట్లో ఉంటుంది నేల లేకచ్చేయ శరీరం. అందంగా విసవెసలాడిపోతున్న ఆ వక్షస్థలం అస్త్రానికి అలా తగిలింది. అస్త్రం దానికి తగలగానే ఏమైపోయి తెలుసా, అగ్నిజ్వాలలతో వస్తున్న భయంకర అస్త్రం నవారుణ అంబుజ అన్నారు. అప్పుడే వికసిస్తున్న ఎర్రని తామర పువ్వులతో కూడిన మాలలా మెడలో పడింది అస్త్రం. తామర పువ్వుల మాల పద్మమాలికి మెడలో చేరింది. అది చూడటానికి ఎలా ఉంది, శ్రీకృష్ణుడు నల్లని మేఘం, మేఘంలో మెరుగు తీగలో ఉంది. అందుకే నవారుణాంబుజకృతోజ్వల మాలికై చిరస్థితిని దొప్పడి నూతన భ్రతల శోభితమైన మెరుగు చాటుకున్నాను అన్నాడు. ఎర్రని తామర పువ్వుల దండలా మెడలో పడి చూచేవారికి కొత్త మేఘము, మేఘములో మెరుగు తీగ రెండు భూమికి దిగాయి అన్నట్టుగా ఉందన్నమాట. ఈ మాల మెరుగు తీగ, ఆయన నీల మేఘఛాయ శరీరుడు కనుక నల్లని కొత్త మేఘంలో ఉన్నాడు. చూశాడు అర్జునుడు, పక్క వాళ్ళు ఎవరికి ఇదేం తిరిగట్లేదు. చక్రం ఏంటో తెలిసిన ఇంత గందరగోళం జరుగుతుందా, ఈ కాంతిలో పక్క వాళ్ళకి ఇది కనపడలా, కనపడితే ఈ ఘట్టం బయటకు వ్యాపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు కనపడకుండా చేశాడు. అర్జునుడిదే ఉంది, అస్త్రం తగిలితే చచ్చేవాడు కానీ కృష్ణుడు రక్షించాడని లేకపోతే ఎవరైనా అంటే యుద్ధరంగంలో అప్రతిష్ట అర్జునుడికి. అందుకే పరమాత్ముడు ఈ ఆయుధం వస్తున్నంతసేపు ఒక గొప్ప అందులోంచి వస్తున్న కాంతి అందరి కళ్ళకి విరుమిట్లు తెలిపేలా చేశాడు. అందువల్ల ఎవరికి ఏం తెలియటంలా చెప్పాలో వచ్చినట్టు అయిపోయింది అందరికీ. ఒక్క తెలిసినవాడు ఎవరు అంటే అస్త్రం వేసిన వాడు, అడ్డంగా వచ్చిన పరమాత్మ, వెనక ఉన్న అర్జునుడు, ఈ ఉగ్రికి తెలుసు, ఇదంతా చూస్తున్న సంజయుడికి తెలుసు, అసలు రహస్యం అంతా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి తెలుసు, వ్యాసుడికి తెలుసు, వ్యాసుడి ద్వారా నాకు తెలుసు, నా ద్వారా నీకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా ద్వారా నీకు తెలిసినట్టు అందరికి తెలిసినట్టే కనుక ఆ రంగంలో మాత్రం అక్కడ ఎవరికి తెలియదు. అందుకని అర్జునుడు, కృష్ణ ఎంత అన్యాయం చేసావు, యుద్ధరంగంలో ఆయుధం పట్టణంలో ఇప్పుడు ఆ దుర్మార్గుడు కూడా ఆయుధం వేస్తే ఆయుధాన్ని నేను ఆ మాత్రం ఖండించలేనా, నువ్వు అడ్డం రావడం వల్ల నాకు చెడ్డ పేరు కదా అన్నట్టుగా కనుగొని పలుకొనుడు మురఖ స్మర ఇట్లకునయ్యా సొంపునందిన కరుణా విశేషమున్న తేరికి సారథి వైదిగాక ఏ పనులను చేయబోనుటి దిపాడియే తేజము నీవు తప్ప చూచిన చెడదే నను చులుక చేసి మాటలు వేయులేటికి. ఎందుకు ఇన్ని మాటలు, నన్ను అన్యాయం చేశావు, నువ్వేమన్నావు అర్జున నేను ఒకవేపు ఊరికే సాయం చేస్తానన్నావు, అప్పుడు నేను నిన్ను కోరుకుని నా రథం మీద సారథిగా ఉండమన్నాను, నువ్వు
ఏదో సలహాలు ఇస్తాను, రథం తోలుతాను, చూస్తూ ఊరుకుంటాను, ఆయుధం పట్టనన్నావు. ఇప్పుడు ఏం చేసావు? ఆయుధం పట్టినా పట్టకపోయినా ఆయుధాన్ని ఎదురుకుండా ఈ వక్షస్థలాన్ని నిలబెట్టావు, దానితో నా ప్రాణం నిలబెట్టావు అని అందరూ అంటారు. యుద్ధ రంగంలో నేను యుద్ధం చేయలేకపోవటం వల్ల నువ్వు నన్ను రక్షించావనే మాట లోకంలో వ్యాపిస్తే రేపటి నుంచి నా నేను పలచలైపోతాను, నన్ను అన్యాయం చేశావు, అవమానపరిచావు, ఎందుకు నీ మాటలు, ఇక నేను యుద్ధం చేయలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు తిరుగుడు ఆయన, నేను యుద్ధంలో సాయం చేస్తాననే విషయం నీకు చెప్పాను, మర్చిపోకూడదు. నేనేం ఆయుధం పట్టలే, కానీ అసరహస్యం చెబుతున్నావు. పూర్వకాలంలో ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో నిండిపోయింది. ఆ జలప్రళయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళాడు. యోగ నిద్ర పూర్తయ్యే సమయానికి ఎవరో ఒకళ్ళు ఆయన సేవ చేయాలి. అప్పుడు భూదేవి స్త్రీ రూపంలో విష్ణుమూర్తిని సేవించింది. ఆయన సంతోషించి, నీకేం కావాలి అంటే నీ వల్ల నాకు పిల్లలు కావాలని. వెంటనే శ్రీ మహావిష్ణువు ఇద్దరు పిల్లలు ప్రసాదించాడు. అందులో ఒక పిల్లవాడు లోకం కావాలి, నరకలోకం అనే పేరుతో ఇవాళ లోకాల్లో ఉన్న పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు నరకలోకం అని మనం పిలువబడేది శ్రీ మహావిష్ణువు పెద్ద సంతానం. నిద్ర పూర్తయిన వెంటనే ఎవరైనా పిల్లల్ని కంటే భక్తులు ఉన్నప్పుడు, అందుకే సంసార జీవితం చేయకూడదని చేస్తాం. ఎందుకంటే అలా పుట్టే పిల్లలు మూర్ఖులు, తమోగుణ ప్రధానులు, అసురులు పుడతారు. అందుకే ప్రతిదానికి ఒక నిషిద్ధ వేళ అని ఉంటుంది. నిషిద్ధ సమయంలో సంతానం అడగడం వల్ల విష్ణువు కూడా ఇద్దరు దుర్మార్గులు పుట్టారు. ఒకడేమో దుర్మార్గుడైన పాపాత్ముల్ని శిక్షించే పవిత్ర లోకంగా మారాడు నరకలోకం అనే పేరుతో. ఈ రెండో వాడు నరకాసురుడు. అప్పుడు భూది, వీడు తమోగుణము నుంచి నువ్వు బయటకు వస్తున్న సమయంలో నీ వల్ల నాకు పుట్టాడు కనుక వీడు తమోగుణ ప్రధానుడు అవుతాడు, వీడు లోకకంటకుడు అవుతాడు, ఈ రూపముతో మాత్రం నువ్వు వాడిని చంపవద్దు అని నా దగ్గర మాట తీసుకుంది. ఆ విష్ణువునే నేను కృష్ణుడిని. నేను వెంటనే వాడికి మాట ఇచ్చాను, భూదేవికి మాట ఇచ్చాను, ఆ నరకాసుడికి వైష్ణవాస్త్రం ఇచ్చాను. అందుకే విష్ణువు రూపంలో ఉన్నంతకాలం వాడిని నేను చంపకుండా ఉపేక్షించాను. వాడు లోకకంటకుడు అయ్యాడు. అందుకే మళ్ళీ అవతారం వ్యక్తి కృష్ణ రూపంలో సత్యభామ సమేతంగా యుద్ధానికి వెళ్ళాను. యుద్ధానికి సత్యభామ చంపలేసుమా, అవన్నీ సినిమా కథలు, అవి నమ్మకండి. శ్రీకృష్ణుడు చక్రంతో వాడిని చంపాడు. చంపిన తర్వాత నరకాసురుడి కొడుకు భగదత్తుడికి ఆ వైష్ణవాస్త్రం ఇవ్వమని మళ్ళీ భూదేవి అడిగింది. అదిగో ఆ వైష్ణవాస్త్రం నేను మళ్ళీ వీడికి ఇచ్చాను. ఈ అస్త్రం అసలు ఉందనే విషయం నాకు వాడికి తప్ప మరొకరికి తెలియదు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈ అస్త్రాన్ని నేను తప్ప మరొకరు ఎవరూ భరించలేదు. ఈ అస్త్రమే నీ శరీరానికి తగిలితే నువ్వు వెంటనే భస్మం అయిపోతావు. అంత గొప్ప వరంతో కూడిన వస్త్రం అది. అందుకని నిన్ను రక్షించాలి, నువ్వు నాలో సగం. ఈ విషయం లోకానికి తెలియకుండా నేను విరుమిట్లు కలిపే కాంతితో అందరికంటూ మూశాను. ఈ అస్త్రాన్ని నేనే భరించగలను కనుక నేనే మూశాను. నీకు నాకు వాడికి తప్ప మరొకరు ఎవరికి తెలియదు, ఇంకెందుకు నువ్వు బాధపడతావు? కాబట్టి నిన్నేం చులకన చేయాలి. ఒక వ్యక్తి అగ్నిలో దూకితే చస్తాడు, అటువంటిప్పుడు అగ్నిలో దూకి చచ్చిపోతాడా లేకపోతే అగ్నికి దూరంగా పెడతాడా? ఏ నేను మొండితనంతో పెడతాను అంటే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అగ్ని లాంటి అస్త్రం నుంచి నిన్ను రక్షించినందుకు నువ్వు నన్ను తప్పుపట్టగా ఆ అస్త్రం పాడైపోయింది. నా మూర్ఖుడు అల్లకల్లోలం పాలైపోయాడు. ఇప్పుడు వాడిని నీ బాణంతో చంపాలంట. అనగానే వెంటనే అర్జునుడు బాణం ఎక్కుపెట్టి దాన్ని వాడికేసి కొట్టాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఆ రథానికి కొంచెం ఇలా చమత్కారంగా పక్కకి తిప్పాడు. తిప్పగానే ఈ బాణం నిప్పులు వెళ్ళిపోయింది. ఆ సమయంలో యుద్ధ రంగంలో పీరుగులు పీక్కుదండాలని కడుపుతో ఉన్న ఈ తారక్షి వచ్చింది. ఇందాక చెప్పాను మీరు అది నచ్చిపోకూడదు, తారక్షి అనే పక్షి. అసలు కథ అక్కడికి వెళ్ళాలి, అదే అవధానం అంటుంది. ఇందాక విద్యుద్రూపుడి భార్య విద్యున్మాలి గరుత్మంతుడి మనవడైనటువంటి కంధరుణ్ణి పెళ్లి చేసుకుందని, ఆవిడ గర్భం ధరించిందని, ఆ గర్భం ధరించినటువంటి ఆవిడ దుర్వాసుడి శాపం వల్ల పక్షిగా మారిన వహు అని చెప్పానే, ఆ వహు తారక్షి అనే పేరుతో గర్భంతో ఈ యుద్ధ రంగంలో సంఘటన సడేదే అని వచ్చింది. వీళ్ళంతా కొట్టుకు తెచ్చిపోతుంటే ఈ పీరుగులు పీక్కుదండడానికి ఆ గరుడ పక్షి వచ్చింది. ఆ పక్షి రెండు గర్భిణి. ఈ అర్జునుడి బాణం కృష్ణుడు ఇలా తిప్పగానే దానికి తగిలిందండి. ఆ తగడంలో పూర్తిగా తగలకుండా పొట్టలు కొంచెం అలా చీరి పక్కకు వెళ్ళిపోయింది. ఆ చీరడంతో లోపల ఉన్న గుడ్లు నాలుగు డాములు ఎత్తబడ్డాయి. ఆ క్షణమే చచ్చిపోయింది. చచ్చిపోగానే అప్సరస అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోయింది. యోగం ఎలా ఉంటుందంటే, ఆ సమయంలోనే అంత పూర్వం భీముడు భయంకరమైన కొన్ని ఏనుగుల్ని కొండ బద్దలు కొట్టినట్టుగా బద్దలుకొట్టి భరించాడు. కుంభస్థలాలు పగలగొట్టి చంపాడు. ఏనుగులు కుంభస్థలాలు పగలగొట్టి గదతో కొట్టి చంపాడు. వాటి మాంసం ముద్ద ముద్ద కింద నేల మీద మెత్తగా ఉంది. ఆ మాంసం ముద్ద మీద ఈ గుడ్లు పడ్డాయి. చూసారా, ఆయుధం ఉంటే అలా ఉంటుంది.
ఎక్కడో ఆకాశంలో ఉన్న పక్షి కడుపు తిరిగి గుట్లు కింద పడితే ఆ గుట్లు పచ్చరైపోవాలిగా, కానీ అవల డత్తని మాంస బుద్ధమే పడ్డాయట. అది పరమేశ్వరుడి అనుగ్రహం అంట. వాడు అనుగ్రహం అంటే యుద్ధరంగంలో బతుకుతారు. వాడు అనుగ్రహం లేకపోతే హాయిగా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నవాడు చచ్చిపోతాడు. ఫ్యాన్ ఎత్తి మీద పడి ఈ యోగాలు అంటే అలా ఉంటాయి అన్నమాట. చక్కన బుద్ధ మీద అలా పడగానే ఇంకో తమాష. అదే సమయంలో భీముడు అర్జునుడి బాణం గురి తప్పింది, ఈ భగదత్తుడిని క్షమించకూడదని ఎగిరి వాడి ఏనుగు కుంభస్థలం మీద గదతో దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆ ఏనుగు పెడలో ఇంత పెద్ద గంట ఉంది, అది పెద్ద ఏనుగు కదా, ఆ గంట మీద పట్టగానే తిరిగి కింద పడింది. ఆ గంట మధ్యలో ఉండేటటువంటి టింగులు కొట్టేటటువంటి గిలక ఉడిపి ఒదోట పడింది. ఆ గంట వచ్చి గొడ్ల మీద అచ్చం గోపురం పడింది పడింది నెత్తిమీద శకోపం పెట్టినట్టుగా. అంటే గొడ్లకి అంత పెద్ద గంట రక్షణ అయ్యింది. ఎందువల్ల అంటే అది యుద్ధరంగం. ఏ గుర్రమో వెళ్ళి ఆ గుడ్లని పచ్చడి కింద తప్పకుండా గంట మధ్యలో ఉన్నటువంటి గిలక దూరంగా పడిపోయింది. అదేమో దాని మీద గోపురంలాగా అలా ఇరుక్కుపోయింది. సరిగ్గా అప్పుడు ఏం చేశాడు అర్జునుడు, అర్ధచంద్రాకార బాణంతో ఏనుగుని చంపేశాడు ముందన్నమాట. మహాభయంకరమైన బాణం, మంచి బలమైన బాణం అనమాట. దానితోటి ముందు ఏనుగు మీద పడి ఒక్క దెబ్బ కొట్టాడట. బాణ విద్యావలసిండు క్రీడి భగదత్తుని కంఠముంటిదోద్దటిని. వెంటనే ఏం చేశాడు, ఆ ఏనుగు మీద బాణం కొట్టి దాన్ని పడగొట్టి దాని మీద నుంచి కిందకు పడిపోతున్న భగదత్తుణ్ణి వాడి తనను కూడా మరో బాణంతో నరికేశాడు. కింద పడిపోయినటువంటి ఏనుగు పట్టంతో కాసేపటికి గిలగిల కొట్టుకుని అది తెచ్చిపోయింది. అక్కడితో భగదత్తుల యుద్ధం పూర్తయిపోయింది. క్రమంగా మహాభారత యుద్ధం పూర్తయింది. యుద్ధం పూర్తయిన తర్వాత కొంతకాలానికి అటువైపు శమీకుడు అనే ఒక మహర్షి వచ్చాడు. శమీక మహర్షి గురించి మీకు చెప్పక్కల, చాలా గొప్పవాడు ఆయన. ఆయన కొడుకే శృంగి, ఆ శృంగే పరీక్షిత్ని శపించినవాడు. ఈ శమీక మహర్షి ఈ శవాలన్నీ గొట్ల గొట్లుగా పడ్డాయి, వీటిని కాస్త మన మంత్రజలంతో పవిత్రం చేద్దాం అనుకుని నీళ్లు తల్లుకుంటూ అలా వచ్చాట వాటి మీద. ఇంతలో ఎక్కడి నుంచో టింగ్ టింకీ వాచిన శబ్దాలు కనపడుతున్నాయి. ఏదో చాలా చిత్రంగా ఉంది, ఎక్కడి నుంచో వెతకండి రా అన్నాడు ఆయన. ఒక గంట కింద నుంచి వస్తున్నాయండి శబ్దాలు, కిచ్చి 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 శబ్దాలు అన్నారు శిష్యులు. వెంటనే ఈయన గంట దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తాడు. ఏం గంట ఎత్తుతామండి ఇది, అది గంటలా లేదు ఎక్కడాను. ఓ బాబు 1000 కేజీల గంటది, అంత బరువు ఉన్నదాన్ని ఎలా ఎత్తుతాము అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆటలికులు అందరినీ పిలిచి, ఒరే ఇంత పెద్ద గంట ఇక్కడ ఎలా పడిందో, దీనికి ఎంతేదో శబ్దం వస్తుంది, జాగ్రత్తగా ఎత్తాడు అన్నాడు. అందరు ఆటలికులు మంచి బలవంతులు కనుక శక్తి ఉపయోగించి ఆ గంట తీసి పక్కన పెట్టారు. ఆ గంట కింద అప్పుడే రేయండ పడుతున్నట్టుగా ఉన్న కాంతితో, అంటే కొంచెం ఇచ్చుమించుకు అరుణవర్ణంతో ఉన్న పక్షులు 4 చిన్న పిల్లలు బయటకు వచ్చాయి. తార్క్షి కడుపులో నుంచి కింద పడ్డ గుడ్లు ఈ గంట కింద ఉండి ఆ గంటలో అప్పుడప్పుడు ఎండపడడం వల్ల ఆ ఎండ వేడికి వాటంతా అవే పొదగబడి ఈశ్వరానుగ్రహంతో బతికి పట్టగట్టాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, శిష్యుల చూశారా అన్నాడు శమీకుడు, ఇది భయంకర మహాభారత యుద్ధరంగం కురుక్షేత్రం. ఈ యుద్ధరంగంలో ఏ మూల దాక్కున్న వాడినా బాణం దెబ్బ తగిలి చచ్చిపోయాట. అటువంటిది ఈ యుద్ధరంగంలో ఈ పక్షి గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని మీద ఈ గంట రక్షణగా పడ్డం ఏమిటి, గంట కింద ఉండి కూడా అది ఏమి నాశనం కాకుండా బ్రతకడం ఏమిటి, ఇది కదా ఈశ్వరానుగ్రహం అంటే. పూర్వకాలంలో శుక్రాచార్యులు వారు యుద్ధరంగంలో భయపడి పారిపోతున్న రాక్షసులకి తిరిగి, ఒరే పారిపోతే బతుకుతారా, ఆయువు తీరితే ఎక్కడున్నా శరీరం విడిచిపెడతాం, అదే ఆయువు ఉంటే యుద్ధరంగంలో ఉన్నా బ్రతుకుతాం, కాబట్టి ధైర్యంతో పోరాడండి అని చెప్పాడు. అప్పుడు నేను అక్కడ ఉండేది విన్నాను, ఆ శుక్రాచార్యులు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయువు ఉండడం వల్ల ఈ పక్షి గుడ్లు ఈ యుద్ధరంగంలో నిరభ్యంతరంగా బ్రతికాయి. వాటికి రక్షణ ఎవరిస్తారు, భగవంతుడే ఇచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పక్షులు చూస్తే. ఇవేవో కారణ జన్మ వెత్తినటువంటి పక్షులు, ఏదో కారణం వల్ల భూలోకంలో పుట్టి ఉంటాయి. లేకపోతే భగవంతుడు ఇన్ని విచిత్ర రక్షణలను ఈ యుద్ధరంగంలో వాటికి కల్పించడు అని దివ్య దృష్టితో చూసి, ఓహో తార్క్షి కడుపులోంచి వచ్చినటువంటి గుడ్లివి అని మెచ్చుకున్నాడు. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా, వాటి జాగ్రత్తగా స్నానానంతరం ఓ పొట్టలో పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లుల వల్ల వాటి వల్ల ఇబ్బంది లేకుండా, పులులు మొదలైనటువంటి వేదక రాకుండా వాటిని ఆశ్రమంలో చాలా జాగ్రత్తగా శిష్యుల సహకారంతో రక్షించాడు. మంచి ఫలాలు, యజ్ఞంలో చెరువు వాడతాం కదా, ఆ చెరువులో చిట్ట చివరి మిగిలిపోయే మెతుకులు వాటికి పెట్టేవాడు, వాటిని యజ్ఞ ప్రసాదం అంటారు. ఆఖరణ చెరువులో అసలు దానికి సంస్కృతం చెడు అనమాట, చకారకార వల్ల చెరుగు, అదే తెలుగులో చెరువు. అది తెలియక చాలామంది ఏంటంటే చెరువు చెరువు అంటే ఆ చెరువు ఏది నీళ్లతో ఉండేది అక్షతెలుగు పదం బండిలో ఉంటుంది, ఇది చెరువు మామూలుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అందులో కొన్ని మెతుకులు ఆకలి మిగల్చాలి, అవి పూర్ణాహుత సమయంలో మళ్ళీ వేస్తారు చెట్ట చివరగా. కానీ పక్షులు ఉంటే మాత్రం వాటికి అది ఆహారంగా పెట్టాలి అని ఒక శాస్త్రం ఉంది యజ్ఞకాండలో అథర్వణ వేదంలో ఉంది. అందుకే ఆ మెతుకులు వాటికి పెట్టాడు, అవి తిని ఈ పక్షులు వారం రోజుల్లో కేవలం 7 రోజులలో గరుత్మంతుడంత ఆకారం పొందేటా. ఈయన మతిపోయింది ఇంత పెద్ద ఆకారం పొందిన పక్షులు ఏంటి, గంటకింద ఎంతంత పక్షులు కింద అసలు ఎన్నాళ్ళు ఉన్నాయి, ఏదో వామనావతారం వచ్చిన విష్ణువులో కనపడుతున్నాయి ఇవి అన్నాడు ఆయన. ఇంతలో ఆ పక్షులు ఒక్కసారి గురుదేవా ఇంత పెద్ద శరీరంతో ఉన్న మేము ఆ బలం పరీక్షించుకుంటాం అని రూ ఆకాశానికి ఎగిరిపోయి తూర్పు దిక్కు వెళ్ళి సముద్రంలో స్నానం చేసి అక్కడ నుంచి దక్షిణ సముద్రంలో స్నానం చేసి అక్కడ నుంచి ఉత్తరానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమానికి వెళ్ళి పశ్చిమం మేము సంధ్యావందనం మార్చుకుని మళ్ళీ నిమిషాల్లో ఇదంతా సాయంకాలం ఇంచుమించుగా 4 గంటలకు బయలుదేరితే 5 గంటలకు వచ్చేసేట. ఆ పక్షులే కనుకుంటే నాకు వేసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఇంకా ఇమిగ్రేషన్ అక్కర్లేదు, నేను ఆయన ప్రతి సంవత్సరం పొద్దున్న సాయంత్రం మళ్ళీ ఓపెన్ చేసి పోయాను. గంటలో మొత్తం 4 గుర్తులు మీరు వచ్చేయండి, అవి మనకు కనపడలేదు కానీ వస్తాయి ఎప్పుడొకప్పుడు మనకే శక్తి వస్తాను. అంత వేగంగా 4 దిక్కులు చుట్టి రాగానే ఈ రాశ్చర్యపోయి ఏమి బలం ఏమి బలం, పశ్చిమ దిగ్భాగానికి కూడా వెళ్ళి వచ్చేసారు మీరు, అసలు మీరు ఎవరు, మీరు చూస్తే సామాన్య పక్షుల్లో లేరు, మీకు అర్థం ఏంటని వెళ్ళాడు శమీక మహర్షి ఆ పక్షులు. అప్పుడు ఆ పక్షులు అన్నాయి మీరు అన్నది నిజమేనండి, మా నాన్నగారు చాలా గొప్ప పండితుడు, సుకేశుడు తుంగురుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, అందులో సుకేశుడు అనేటటువంటి ఋషి మా తండ్రి గారు, మా తండ్రి గారు అంతటి ధర్మాత్ముడు లేడు, అతిథి వస్తే వాడు ఏమడిగితే ఇచ్చేసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మీరు అలాంటి వాడే మహానుభావులు, రాకరాక ఎప్పుడన్నా మేము వస్తే మా బట్టి వాడి కోసం ఎంతో పెట్టుబడితో భోజనం పెట్టడం దాన్ని తెల్లలేక నేను ఏడుస్తున్నాను తప్ప, అంటే నేను తెల్లలేం కానీ వాడు తినగలిగేవారు పూర్వం. అతిథులను సత్కరించడంలో మా తండ్రి సుకేశుడు అంత గొప్పవాడు కొనబడు లేడు. అటువంటి మహానుభావుడు సుకేశుడికి మేము 4 కొడుకులం పుట్టాం, మా 4 మంచి వేద పండితులుగా తీర్చిదిద్దాడు, పండితులము జ్ఞానులము కవిత్వం చెప్పగలిగే వాళ్ళం ఆ రోజుల్లో మేము. ఎందుకంటే కొందరికి వ్యాకరణాది పాండిత్యం వస్తుంది, పద్యాలు రాయలేదు, ఛందస్సుతో పట్టుకుండదు, ఛందస్సు ఉంటే వ్యాకరణం ఉండదు, ఈ రెండు ఉంటే వేద పాండిత్యం ఉండదు. వేదం చదువుకున్న వాడికి ఇది ఉండదు, ఇది ఉన్నవాడికి అది ఉండదు. కానీ మేము అలా కాకుండా షడంగాలు కూడా చదువుకున్నాం, శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం ఛందస్సు నిరుక్తి ఈ 6 వేదాంగములు అంటారు, 6 గనక షడంగములు అన్నారు. వీటితో కూడిన వేదం చదువుకున్నాం, అర్థం చదువుకున్నాం. మా తండ్రి గారు గొప్పతనం, ఆయన గొప్ప దాతృత్వం తెలిసినటువంటి వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గర రకరకాల కానుకలు పట్టుకుపోయేవారు. మా తండ్రి దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిన వాడు ఒక్కడు లేడు ఆ రోజులు. ఒక రోజున తెల్లవారుజామున మా తండ్రి గారు నదికి స్నానానికి వెళ్ళారు, కౌశికీ నదికి. ఆ సమయంలో అక్కడ ఒక ముసలి పక్షి కొంచెం ముక్కు శిథిలమైపోయి రెక్కలు లేక ఎగరలేక నానా యాత్ర పడుతుంది. ఆ ముసలి పక్షిని చూసి జాలిపడి ఏం కావాలి నీకు అన్నాడు, ముందు మీ ఆశ్రమానికి నన్ను జాగ్రత్తగా ఈడ్చుకుపడినది. దాన్ని ఆయన మా నాన్నగారు తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పక్షి నీరసంతో ఉండవు, వార్ధక్యంలో ఉండవు, ముసలితనం వస్తే ఏ జీవైనా ఇలా అయిపోతాడని నేను చూస్తే తెలుస్తుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు విర్రవేగకుండా ఉండాలి, మహాత్ముల్ని గౌరవించాలి, నిత్యం ధర్మంగా నడుచుకోవాలి. క్షణాలలో యవ్వనం వెళ్ళిపోతుంది, వాడు ముసలివాడయ్యాక కళ్ళు కనిపించినప్పుడు ఒళ్ళు కదలలేనప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుందో లోకానికి నిన్ను చూస్తే ఇప్పుడు నేను తెలియజెప్పగలుగుతాను. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అనగా నాకు మాంసం కావాలి అని ఆయన ఆశ్చర్యపోయేలా చూశాడు. అది కూడా మామూలు మాంసం కాదు, నువ్వు నాకు మాట ఇచ్చావు ఏం కావాలో కోరుకోమని, నాకు నరమాంసం తప్పకేది సయం చదువు అంది ఆ పక్షి. ఇది రూపం విధి ప్రాయం విధి దేహం ఇప్పుడైనా ఏమాత్రం మదిలో నా బుద్ధి కొనవకో. ఓహో సి పక్షి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదు అని శాస్త్రం చెబుతుంది. పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయి కదా వాడికి, అది పుడకలతో పోవడం అంటే తెలుసు కదా, కట్టెల మీద పెట్టి తగలబెట్టినా కూడా పోదు. అలా ఉంది నీ బుద్ధి, ఇది నీ రూపం, నీ వయస్సు, నీ శరీరం శిథిలమై చావడానికి సిద్ధంగా ఉండవు. ఇప్పుడైనా అన్నమో పండో కొనుక్కోవచ్చుగా, ఇప్పుడు కూడా ఇంకా నరమాంసం కావాలి కొరదా, ఇంతే నీ బుద్ధి. నీ బుద్ధి ఏవైతేనే అన్నాను మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని వెంటనే ఆయన తన నలుగురు కొడుకుల్ని పిలిపించాడు. పుత్రులారా, ఈ పక్షి నరనవసం కోరుకుంటోంది, ఆత్మావై పుత్ర నావాసి అని వేదం చెబుతోంది. తండ్రే కొడుకు రూపంలో పుడతాడు కనుక మీరు నాకు మారు రూపాలు. తండ్రి బ్రతికుండగా కొడుకులు తండ్రి ఏం చెబితే వినవలసింది. మీరు బతుకుండగా నా శరీరం విడిచిపెట్టకూడదని ఒక శాస్త్రం బలాత్కారంగా, కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం నేను కోరుతున్నాను మీరు ఒకరు వెళ్ళి వాడికి ఆహారం అవ్వండి ఈ పక్షికి అన్నాడు ఆయన. అంటే పెద్ద కొడుకు వచ్చి నాకు 100 ఏళ్ళు బతకాలని ఉంది, చచ్చినా నేను ఆహారం అవ్వను అని పక్కకి తప్పుకుంటాడు. రెండో వాడు వచ్చి యగాదిగా చూసి ఈ చావడానికి సిద్ధంగా ఉన్న పక్షి కోసం మేము మా శరీరం విడిచిపెడతామా, వాడికి ఆయువు తీరింది, మాకు బోలుడు ఆయువు ఉంది అన్నాడు. మూడవవాడు వచ్చి ఈ మధ్యనే నాకు పెళ్ళయింది, అసలే మా ఆవిడేమో పుట్టింటికి వెళ్ళింది, ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏమిటో, ఆవిడ వచ్చేసరికి నేను చచ్చిపోతే బాగుండదు అన్నాడు వాడు. నాలుగో వాడికి కొంచెం ఒక అడుగు ముందుకేసి అసలు నువ్వు తండ్రివా లేక ఎంట్రీవా, ఏంటంటే పేద పేదలు తమ సంతానం కనగానే చస్తాయి, నువ్వు మమ్మల్ని చొప్పుతున్నావు, నువ్వు నీచుడివి. తండ్రి అంటే పిల్లల్ని రక్షించాలి, తన ప్రాణమిచ్చైనా పిల్లల్ని కాపాడుకునేవాడు తండ్రి, అంతేగాని పిల్లల్ని పక్షులకి ఆహారం అయిపోమని చెప్పేవాడు తండ్రి అవుతాడు. చిచ్చిచ్చి నువ్వు అక్కుపక్షి, అంతేగాని మేము పొరపాటు కూడా మా శరీరం విడిచిపెట్టాం అని కొంచెం నిందించాడు. ఆయన ఆగ్రహించి పిల్లలు ఏం చెబితే అది వింటారు, నా పిల్లలు గొప్పవాళ్ళు అనుకున్నాను, అతిథి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అందుకే మిమ్మల్ని అభ్యర్థించాను, పైగా నాకు చాలా నమ్మకం, నేను పాఠం చెప్పాక నా దగ్గర చదువుకున్నవాడు ఎవడైనా నా మాట కాదనడు అని నా నమ్మకం కాస్త పూర్తిగా వంపు చేశారు. శాస్త్రానికి విరుద్ధంగా ప్రాణభయంతో అతిథికి ఇచ్చిన మాట తప్పేలా చేశారు. నేను ఆహారం అయిపోతాను వాడికి వెళ్ళి, కానీ నా మాట తప్పేదిగా, కాబట్టి మీ నలుగురు పక్షికి ఆహారం అని మీరు పక్షులు అయిపోండి అని చెప్పేశాడు. అని ఆ ముసలి పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ పక్షి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను, నన్ను పింపు తినే బతికొండగా అన్నాడు. అప్పుడు ఆ పక్షి కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. దేవేంద్రుడు ఇతని ధర్మ రక్షణ ఎటువంటిది, అసలు నిజంగా ఇచ్చిన వాడు నిలబెట్టుకుంటాడా లేదా, పూర్తిగా ధర్మాత్ముడా కాదా అని పరీక్షించడానికి ఈ పక్షి రూపంలో వచ్చాడు, అసలు పక్షి రూపంలో. వెంటనే ఆయన అసలు రూపం ధరించి ఆ వృద్ధశ్రవుడు, మహర్షి సుకేశుడు నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతోమంది గురించి విన్నాను, నేను ఒకప్పుడు బలిచక్రవర్తి లాంటి వాడని కూడా చూశాను, ఆ బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగులు దానం ఇచ్చి తద్వారా పాతాళానికి వెళ్ళాడు, శివ చక్రవర్తి అంతఃపురం ఉన్నవాడు, ఆయనను కూడా మేము పరీక్షించాం, ఆయన శరీరాన్ని కోసి మళ్ళీ దానం ఇచ్చాడు, నువ్వు ఇంకా ముందుకు వచ్చి బతికొండగా శరీరాన్ని పీక్కు తినమంటున్నావు, అబ్బో ఆశ్చర్యం, ఇక మీద నీకు శాశ్వత స్వర్గం ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో స్వర్గలోకంలో స్వేచ్ఛగా తిరగచ్చు, యుగాంతం వరకు శాశ్వత స్వర్గం నీకు ఇస్తున్నాను, కొన్ని వేల యజ్ఞములు చేస్తే కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉండదు, వెళ్ళినా స్వేచ్ఛగా స్వర్గం భూలోకం ఈ మధ్యలో తిరగడానికి అవకాశం ఉండదు, కానీ నీకు మాత్రం ఇటు స్వర్గ మర్త్యలోకాల మధ్యలో స్వేచ్ఛగా తిరిగే అవకాశము, అన్ని వేల యజ్ఞాలు ఎప్పుడో చేశాక వచ్చే స్వర్గం అన్ని ఇప్పుడు ఇచ్చేస్తాను ఫలితం అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే స్వర్గానికి వెళ్ళబోతూ ఉంటే ఈ పిల్లలు నలుగురు కాళ్ళ మీద పడి, నాన్న క్షమించు, అజ్ఞానంలో పడిపోయాం, దేహం భ్రాంతి మీద మాకు ఇంత ప్రమాదం వచ్చింది, దేహము యుగాడ ఉండి రేపు పోతుందని అందరికీ తెలుసున్నది, అయినా ఎందుకో తెలియదు కళ్ళు మూసుకుపోయి తండ్రి కంటే శరీరం గొప్ప అనుకున్నాం, శరీరం కంటే శరీరం ఇచ్చిన తండ్రి గొప్ప అని గ్రహించలేకపోయాం, పితృభక్తికి దూరం అయ్యాం, తత్ఫలితం అనుభవించాం, మమ్మల్ని క్షమించి శాప విముక్తి ప్రసాదించు అంటే అప్పుడు ఆయన జారిపడి, నాయనలారా నేను తొందరపడి శపించాను, శాపం ఇవ్వగలం కానీ దాన్ని వెంటనే వెనక్కి తీసుకోలేం, కానీ శాపాన్ని కొంచెం మారుస్తాను, మీరు చాలా కాలం భూలోకంలో ఉంటారు, మీ దగ్గరికి జైమిని అని ఒక మహర్షి వస్తాడు, ఆయనకి సందేహాలు తీర్చి పురాణ గాథలు చెప్పండి, మనువుల చరిత్ర చెప్పండి, ఆ మహాత్ముడికి పురాణం చెప్పిన పుణ్యం వల్ల మీకు శాప విముక్తి అవుతుంది, ఆ పురాణం మార్కండేయ పురాణం అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది, ఆ పురాణం ఎవరు విన్నారా, పితృ ధిక్కార దోషాలు కొన్ని ఉంటాయి, మాతాపితలే ప్రత్యక్ష దేవాలు, మాతృపితృదేవతలకు వ్యతిరేకంగా నడుచుకున్నా, ఎప్పుడైనా తెలుసో తెలియకో కొంతమంది మహాత్ములకు ద్రోహం చేసినా గురుద్రోహం చేసినా ఎటువంటి పాపాలు పోవాలంటే ఈ పురాణం వినాలి, అందుకే ఈ పురాణం ఇక్కడ చెబుతున్నాం, అంటే మీరు పాపాత్ములు కాదు, అలాంటి పాపాలు భవిష్యత్తులో చేసినా కూడా ఒకవేళ తెలియక ఎవరైనా చేసినా లేక చెయ్యకపోతే
ఇక చేసినా కూడా రాకుండా ఉండడానికి,
అంటే ఇంటికి వెళ్ళి మాత్రం చేయకండి, భర్తమైన సకల పాపాలని పరిహారం చేసే అపూర్వమైన పురాణం కాదది అని ఆయన వరమించాడు. అదిగో ఆనాడు మహాత్ముడైన మా తండ్రి గారు సుకేశుడు ఇచ్చిన శాపం వల్ల మేము భూలోకంలో పక్షులమై పుట్టాం. ద్రోణుడు అనే ఒక పక్షికి మా అమ్మ తార్క్షి అనే ఒక అప్సరస, బొప్పు అనే అప్సరస సాక్షిగా భార్య అయింది. ఆ ద్రోణుడికి తార్క్షికి మేము పుట్టాం. యుద్ధరంగంలో అర్జునుడి బాణం వల్ల చీల్చినటువంటి ఆ కడుపు తోలులో నుంచి భూమి మీద పడి కూడా బతికి పట్టగట్టాం. పుట్టి పుట్టగానే మాకెవరూ చెప్పకుండానే పూర్వజన్మలో మా నాన్నగారి దగ్గర చదువుకున్న విద్యలన్నీ వచ్చేసాయి. ఆ పక్షులమే మేము, మా నలుగురు నాలుగు వేదాల లాంటి వాళ్ళం అని జైమిని మహర్షికి ఈ పక్షులు తమ అసలు రహస్యాన్ని చెప్పాయి. నేను మీకు చెప్పాను కదా, కారణం లేకుండా ఎవరో పుట్టరు. మహానుభావుడు శమీక మహర్షి మమ్మల్ని పెంచాడు. ఆయన ఆశ్రమంలో ఉండడం వల్ల కూడా పూర్వ పాండిత్యానికి రెట్టింపు పాండిత్యం వచ్చింది. హోమధూమం మాకు తగిలి మా శరీరం పవిత్రమయ్యింది. మేము కేవలం వాయువు మాత్రమే తింటూ ఈ వింజ పర్వతం మీద సుఖంగా బతుకుతున్నాం అనగానే జైమిని మహర్షి ఆశ్చర్యపోయి, మీరు పక్షులుగా పుట్టినా ద్విజులు ద్విజులే అన్నాడు ఆయన. అంటే మీకు ఈ పాటికి అర్థం చేయాలి, ద్విజ శబ్దానికి యజ్ఞోపవేదం వేసుకున్నవాడు ద్విజుడు. ఒక్కసారి ఉపనయనం అయితే అంత పూర్వం పుట్టినటువంటి జన్మ పోయి రెండో జన్మ వస్తుంది కనుక వాడు ద్విజ, ద్విజన్మ, రెండు జన్మలు వచ్చినవాడు కనుక. అందుకే ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసులకి ఒక్కసారి ఉపనయనం అయ్యి యజ్ఞోపవేదం పడగానే వీళ్ళని ద్విజులు అంటారు. పక్షులు కూడా ద్విజులే, ఎందువల్ల ముందు గుడ్డుగా పుడతాయి, ఆ తర్వాత రెండో జన్మ ఎత్తుతాయి. కాబట్టి మీరు పక్షులైనా ఆనాడు ద్విజులైనా ఇప్పుడు మళ్ళీ ద్విజులైనది, మీరేం బాధపడకండి. బహుశా పరమాత్మ మీ ద్వారా సందేహాలు తీర్చుకుని మిమ్మల్ని తరింపజేసే భాగ్యం నాకు, మీలాంటి పుణ్యాత్మల చరిత్ర లోకంలో వ్యాపింపజేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు అని వాళ్ళని కాస్త ఆశ్వాసం కలిగజేసి అనునయించి అప్పుడు వినయంగా ప్రశ్నలు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జీవిని ఎంత గొప్పవాడైనా ఇప్పుడు శిష్యుడిగా సందేహాలు తీర్చుకోవడానికి వచ్చాడు. గురువు ఉన్నత స్థానంలో కూర్చోవాలి, వాడు పరీక్షలే సరే కిందే కూర్చోవాలి శిష్యులు. పురాణం వినేటప్పుడు అదొక కఠోర నియమం, అందుకే ఇక్కడ ఆసన ఎత్తులు ఇస్తారన్నమాట. మీరు వెంక పెట్టుకోకండి, కుర్చీలో కూర్చోడానికి కూడా అధికారం ఎందుకు ఉందంటే కాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే వంగనప్పుడు అనారోగ్యం వస్తున్నప్పుడు వృద్ధులకి వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆ మాట కూడా మార్కండేయ పురాణంలోనే మారణ పద్య రూపంలోనూ రాశాడు, ఇటు సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. మర్త్యునకు నిజేచ్ఛ చేయనకు రోగము పొందిన ఎప్పుడ పనులు. అసలు నిజం చెప్పాలంటే మార్కండేయ పురాణం అంటే ఆచార వ్యవహారాలు ధర్మములకు నిలయం. అందులో దాదాపు 2000 శ్లోకాలలో ఇంచుమించుగా ధర్మాలు చెప్తారండి. అసలు శ్రద్ధను ఎలా పెట్టాలి, ఎలా పడుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ మార్కండేయ పురాణంలో ఉంటాయి. అదే జడోపాఖ్యానంలో మదాలస చరిత్ర అనే పేరుతో ఉంటుంది. ఇప్పుడు జైమిని కింద కూర్చున్నాడు బండరాయి మీద, వాడు ఎత్తైన బండరాయి మీద నలుగురు కూర్చున్నారు. మొదటి ప్రశ్న అడిగాడు ఆయన, ద్రౌపదీదేవికి 5 భర్తలు ఎందుకయ్యారు? 5 ఒక స్త్రీ కాపురం చేయడం ధర్మమా ధర్మబద్ధం కాదా? ఆ మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా వాడు చెప్పారు, నాయన ద్రౌపది పూర్వకాలంలో నారాయణి అని పిలువబడేటటువంటి ఒక గొప్ప పతివ్రత. ఆమెకి ఒక కుష్ఠరోగంతో ఉన్న భర్త వచ్చాడు. చాలా కాలం పాటు ఆ కుష్ఠరోగితో బతికింది. ఆవిడ భర్త పేరు ముద్గలుడు. ఆ వంశంలోనే మౌద్గల్య గోత్రం పుట్టింది. ముద్గల మహర్షి కుష్ఠరోగి, ఆయన భార్య పేరు నారాయణి, ఆవిడకే మరో పేరు ఇంద్రశాన. ఆవిడ పరమ పతివ్రత. రోజు భర్త భోజనం చేశాక ఆ ఎంగి రోజులోనే మళ్ళీ అన్నం తినేది. పూర్వకాలంలో పతివ్రతలు ఉండేవారు అండి, అందుకని భర్త తిన్నాక ఆకులు ఎంగి రాకులు అన్నం తినేవారు. అంటే ఆ కాలం లేదు, ఆ విధానం లేదు, అందుకంటే ఇప్పుడు ఆ రకమైనటువంటి విధానం కుదరదు, అసలు ఆ విధానం వేరు. సరే ఈవిడ రోజు భోజనం చేస్తుంది విసుక్కోకుండా, సరే కుష్ఠరోగి అన్నం కలుపుకు తిన్నాక అందులో అన్నం ఎవరు తినగలుగుతారు, ఆవిడ అసహించుకోకుండా తింటుంది. ఓ రోజున ఆయన బొట్టల మీద ఊడిద్దరు పడిపోయింది అన్నంలో ఉచ్చిష్టంలో. ఆ వేలు ఊడిపోయినా తెలియదు కుష్ఠరోగికి, అందుకని ఆయన చూసుకోకుండా తినేసి వెళ్ళిపోయాడు చేయి కడుకుని. ఈవిడ వేలు అసహించుకోకుండా తీసి పక్కకు పెట్టి అన్నం తింటూ ఉంటే ఆయన వచ్చి, భార్యామణి నేను నిన్ను రకరకాలుగా పరీక్షించాను, వేలు ఊడందులో పడిపోయినా సరే ఏమాత్రము పట్టించుకోకుండా తింటున్నామంటే నీకు నా మీద ఎంత ప్రేమో, నీకేం వరం కావాలో కోరుకు అన్నాడు. పెళ్ళి అయినప్పటి నుంచి రోగంతో ఉన్నావు కాబట్టి నీ వల్ల నాకు ఏం భోగాలు లేవు, నువ్వు మహామహిమ కలిగిన వాడివని నాకు తెలుసు, మంచి సుందర పురుషుడివై నన్ను స్త్రీ సంబ భోగంతో సుఖపెట్టు అని. వెంటనే ఈయన మంచి అందమైన పురుషుడిగా అయిపోయాడు. అచ్చం ఇంద్రుడు ఎలా ఉంటాడో ఆ రూపం ధరించాట. ఆ రూపంతో 1000 సంవత్సరాల పాటు ఊర్ధ్వలోకాల్లో విమానాల్లో ఆవిడతో విహరించాడు. ఆ తర్వాత ఇక చాలు, నేను తపస్సు చేసుకుని అడుగు పెడిపోతున్నానని శరీరం విడిచిపెట్టడానికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ 1000 ఏళ్ళైనా ఆవిడకి ఇంకా కామోపభోగాలతో సంతృప్తి కలగక వెంటనే హిమాలయ పర్వతానికి వెళ్ళి కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే పతి 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 అని ఇస్తాను ఆత్రంగా తదాస్తు అన్నాడు. నువ్వు 5 సార్లు పతి పతి అన్నావు కనుక నీకు 5 భర్తలు అవుతారు. నీకు ఇప్పుడు రహస్యం చెబుతున్నాను నేను. ఇంద్రుడు కారణాల వల్ల శాపవశాత్తు తన అంశతో నీ భర్త ముగ్గురుడు అనే పేరుతో పుట్టాడు. అది తెలుసు కాబట్టి ఆయన ఆ శాపాన్ని కుష్ఠరోగ రూపంలో అనుభవించాడు. ఇప్పుడు ఆ రోగాన్ని తొలగించుకుని తపశ్శక్తితో తిరిగి ఇంద్రుడిలో కలిసిపోయాడు. ఈ ఇంద్రుడే దిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళ అంశతో భవిష్యత్తులో 5 రూపములలో నీకు భర్త అవుతాడు. ఆ యుగము ద్వాపర యుగం, అప్పటిదాకా నువ్వు హిమాలయాలలో నా దగ్గరే తపస్సు చేసుకో అన్నాడు. శివుడు హిమాలయాలలో బదరీ దగ్గర గొప్ప గుహ ఉంది. ఆ గుహలో భార్యాసమేతంగా యువకుడి రూపంలో తపస్సు చేసేవాట. అంటే ఇప్పుడు మేధాదక్షిణామూర్తి రూపంలో. అయితే మేధాదక్షిణామూర్తికి పక్కన స్త్రీ ఉండదు, ఆయన పాత్ర పక్కన ప్రకృతి ఉంటుంది. అలా యువ రూపంతో తపస్సు చేస్తుంటే ఆ పక్కన రోజు ఈ యంత్రసేన లేక నారాయణి అని పిలువబడి పతివ్రత రోజు ఆయన సేవ చేసేది. ఆ సేవ చేయడంతో వాడు ఆనందంతో కన్నీళ్లు కరిగింది. పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉంటే, అభిషేకం చేస్తూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు అలా వచ్చి నదిలో కలిసిపోయాడు. అక్కడ మందాకిని అనే పేరుతో బదరీ దగ్గర గంగా నది ప్రవహిస్తుంది. అలకనంద మందాకిని, కేదారం దగ్గరేమో మందాకిని, బదరీ దగ్గర అలకనంద, ఈ రెండూ కలిసి మళ్ళీ రుద్రప్రయాగ దగ్గర కలుస్తాయి. ఆ మందాకిరిలోను ఈ అలకనందలోను ఈవిడ కన్నీళ్లు పడి బంగారపు తామర పూలు వచ్చేసి. ఒక రోజున ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఆయనకి పాపం ఒళ్ళంతా నల్లని రంగు వచ్చింది. కారణం వృత్రాసురుణ్ణి చంపడం వల్ల. వృత్రాసురుణ్ణి చంపడం వల్ల మిత్రద్రోహ పాపం, అంతఃపురమే వృత్రాసురుడి అన్నగారు విశ్వరూపుణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్య పాపం. ఈ పాపాలు తట్టుకోలేక ఏకాంతంగా తపస్సు చేసుకుందామని పాపం ఆయన హిమాలయాలకు వచ్చాడు. ఆ సమయంలో హిమాలయ పర్వతాల్లో అలకనంద మందాకినీలు కలిసిన ప్రాంతంలో బంగారపు తామర పూలు వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నాయా అని దగ్గరికి వెళ్ళాడు. ఏమీ ఆయన గంతు చెక్కలేదు. ఆ పువ్వుల కోసం వెతుక్కుంటూ ప్రవాహానికి పైభాగానికి వెళ్ళాడు. ప్రవాహం కిందకు పోతుంది అందుకని ఎగుకుపోయాడు. వెళ్ళగా వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ కనపడింది. ఆవిడకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఏమో నీటిలో పడిపోతున్నాయి. నీటిలో పడగానే బంగారపు తామర పూలు అవుతున్నాయి. వెంటనే ఆశ్చర్యపోయి సుందరీలు గౌరవని అడిగాడు. ఆవిడ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. లోపల ఒక యువకుడు కూర్చుని తపస్సు చేసుకుంటాడు. వెంటనే ఇతడు వెళ్ళి, అహంకారం కదా, ఏ ఇంద్రుండి వచ్చాను, నువ్వు కుర్రాడివి, లేచి నమస్కారం చేయాలంట. ఆయన మాట్లాడలేదు. మాట్లాడకుండా ఈసారి ఇంద్రుడిని పట్టించుకోకుండా పక్కన అందగత్తి ఉంది కదా ఆవిడ చేసి తిరిగి కాసేపు జోదమాడదామా అన్నట. నేను ఇంద్రుడిని వచ్చి దండం పెట్టమంటే నీ భార్యతో జోదమాడదామా అంటావా, ఇదిగో వజ్రాయుధం అన్నట. ఆయన వెంటనే పక్కనున్న స్త్రీ చేసి తిరిగి ఈ ఇంద్రసేన చేసి వాడు జుట్టు పుట్టుకు వచ్చి ఇక్కడ భార్య అన్నాడు. వెంటనే ఆవిడ శివాజితో మహాశక్తి ధరించి పెద్ద మహాభూతంలో మారిపోయి ఆ ఇంద్రుడిని కిరీటం తీసి పక్కన భారేసి జుట్టు ఈడ్చి కాళ్ళ భారేసి ఇవ్వబడి మీద. దాంతో ఇంద్రుడి శరీరంలో సత్తు అంతా నశించిపోయింది. వాడు గతగతలాడిపోయాడు, అడిగిపోయాడు. ఆ సమయంలో ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ కాస్త పార్వతిగా మారిపోయి ఊరు ఊరు కూడా, మేము పార్వతీ పరమేశ్వరులరా, తండ్రి దగ్గర నీ ఆర్భాటం ఉంది. అప్పుడు ఆయన క్షమించు తల్లి క్షమించు అని వెంటనే కాళ్ళ మీద పడగానే శివుడు చిరునవ్వుతో దీవించాడు. ఆ తర్వాత ఆ పక్కనున్న భూతం ఎవరండి అన్నాడు ఆయన. ఈవిడ భూతం కాదురా, నీకు భవిష్యత్తులో ప్రీతి కలిగించే సుందరి అని నారాయణి యథారూపం ధరించన్నాడు ఆయన. ఆవిడ అంతగతిగా మారిపోయింది. అప్పుడు ఇంద్రుడితోటి, నువ్వు మొగ్గరుడు అనే పేరుతో నీ అంశతో భూలోకంలో పుట్టావు, వాడి శరీరం విడిచిపెట్టి నీలో కలిసిపోయాడు, ద్వాపర యుగంలో ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తాడు, అతనికి సాయం చేయడానికి నీ శరీరాన్ని 5గా విభజించు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేరుతో నీ శరీరం నుంచి 5 శక్తులు భూలోకంలో పుట్టాలి, అందులో యమధర్మరాజు అంశని నీ అంశంతో కలిపి ధర్మరాజుగా, వాయుదేవుడి అంశని నీ అంశంతో కలిపి భీముడుగా, ఏ అంశం కలపకుండా
శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన నీలో కలుపుకుని, అంటే పరమాత్మ కాబట్టి ఇంకా లోకంలో దిప్పాలతో సమానం కాదు అని చేత సాక్షాత్తు ఇంద్రుడివే నువ్వే మధ్యముడిగా అర్జునుడిగా పుట్టు. ఇక అశ్విని దేవతలలోని శక్తిని కలిపి దానితో నకుల సహదేవుడిగా పుట్టు. అప్పుడు ఈ నారాయణి ద్రౌపది అనే పేరుతో, కృష్ణ అనే పేరుతో, పాంచాల దేశపురాలు కూతురు గనక పాంచాలి అనే పేరుతో నీకు భార్య అవుతుంది. ధర్మ సంస్థాపనకి మీ ఐదుగురు రూపాల్లో ఉన్న నువ్వే ఉపయోగపడతావు శ్రీకృష్ణుడికి పనిముట్టుగా. అంటే నీదేముండదు, కృష్ణుడికి ఒక పనిముట్టుగా ఐదు రూపాలతో నువ్వు ఉపయోగపడతావు. తదనంతరం ఈ ఐదు రూపాలు ఉపసంహరింపబడి స్వర్గానికి వస్తాయి. యుగాంతంలో ఆ ఐదు అంశాలు తిరిగి నీలో లీనమైపోతాయి అన్నాడు. అదిగో ఆనాటి ఆ నారాయణ శివుడిని మెప్పించి వరం పొందిన ఆ పరమ పతివ్రత ఒకే తేజస్సు ఐదు రూపములలో పుట్టిన పాండవులకి భార్య అయ్యింది. కాబట్టి పేరుకి పాండవులు ఐదుగురు, కానీ ఆ ఐదుగురు ఒకే ఇంద్రుడు. ఆ ఐదుగురు రుద్రస్వరూపులు. ఆ ఐదుగురే దిక్పాలకుల వంశ కలిగిన వాళ్ళు. వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పనిముట్లు. వాళ్ళు భార్య నారాయణి ఇంద్రసేన. కాబట్టి భూలోకంలో ఐదుగురు భర్తలకి భార్య అయిన ఆవిడ ఐదుగురు ఒకటి. వారి అవినాభావ సంబంధం అంత తేలిగ్గా తెలియదు. అయినా పరమాత్ముడికి తెలియని ధర్మం నీకు నాకు ఏం తెలుస్తుంది? లౌకిక దృష్టికి అలౌకిక దృష్టికి చాలా తేడా ఉంది. పొద్దుటో పెళ్ళి, సాయంత్రం విడాకులు, మళ్ళీ మర్నాడు ఇంకో పెళ్లి చేసుకునే వాళ్ళకంటే ఒకే అంశ ఇన్ని రూపములలో పుట్టి భూలోకంలో విహరించి ధర్మ సంస్థాపన చేసిన ఆ పాండవ ద్రౌపది అనురాగం అపూర్వం. ఇది ఈ మొదటి ప్రశ్నకి సమాధానం. అనగానే అప్పుడు ఆయన రెండో ప్రశ్న అడుగుతున్నానైతే, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళి బ్రహ్మహత్యాపాపం పొందాడని విన్నాం, ఆ హత్యాపాపం ఎందుకు చేశాడు, దాంట్లోంచి ఎలా విముక్తి పొందాడు అని అడిగాడు. అప్పుడు ఆయన రెండవ ప్రశ్నకి సమాధానంగా అయితే చెబుతున్నాను మీరు అని, పక్షులు నాలుగు కదా, ఒక పక్షి మొదటి సమాధానం, రెండో ప్రశ్నకి సమాధానం రెండో పక్షి చెప్పడం మొదలుపెట్టింది. ఒకసారి బలరాముడు కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమవుతుంటే, కౌరవులు నాకు శిష్యులే, దుర్యోధనుడు పాండవుల బంధువులు, ఈ ఇద్దరు యుద్ధం నేను చూడలేను, ఎవరి వైపు పాల్గొలేను అని, ఈ యుద్ధం అయ్యేదాకా తీర్థయాత్రలు చేస్తానని బయలుదేరాడు. అంటే యుద్ధానికి రాయబారానికి కృష్ణుడు వెళ్ళడానికి ముందే ఈయన బయలుదేరాడు. అంతకుమే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఏ వైపు పాల్గొతే చెప్పేశాడు అండి బలరాముడికి. బలరాముడికి కూడా ఇష్టం లేదు. అందుకని ఇక శ్రీకృష్ణ రాయబారానికి ముందు తీర్థయాత్రలకి 10,000 మంది బ్రాహ్మణోత్తములతో, కొంతమంది యాదవులతో, మహాసంపదతో భూమండలం అంతా తిరిగాడు యాత్రకి. మీకు అందుకే మహాభారతంలో భీమ దుర్యోధనులు కదా యుద్ధానికి అప్పటిదాకా తీర్థయాత్ర చేసి వచ్చాడని చెప్పారు అక్కడ. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన మధ్యలో యుద్ధం చూసి వల్ల దుర్యోధనుడు తొడలు విరిగాక మళ్ళీ తీర్థయాత్ర వెళ్ళిపోయాడు. దాదాపు 1 సంవత్సర కాలం తీర్థయాత్ర చేశాడు ఆయన. భీష్ముడి శరీరం విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఒక క్షణం మళ్ళీ ఆ తీర్థయాత్ర సమయంలో అక్కడికి వచ్చి మిగతా కాలం మళ్ళీ తీర్థయాత్రలో గడిపాడు. ఆయన అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నైమిషారణ్యం వెళ్ళాడు ఒకనాడు. నైమిషారణ్యం పుణ్యమైనది, పుణ్యం బై మునివల్లభ గణ్యం బై కుసుమ ఫలని కావచ్చిత సాగుణ్యమై నైమిషాఖ్యారణ్యం బులు తింపదగు అరణ్యం బులలో, అత్యంత పవిత్రమైన పుణ్యములకు నిలయం, మహానుభావులైన మునీశ్వరుడు ఇక్కడ మాత్రమే తపస్సు చేస్తే మోక్షం వస్తుందనుకుని అక్కడ తపస్సు చేస్తారు. అందుకని అది మునివల్లభ గణ్యం. ఇక రకరకాల పుష్పాలతో, ఫలాలతో, వనాలతో కూడినటువంటి, శరయళ్లతో కూడిన, అన్నిటికీ మించి గోమతీ నదం ప్రవహిస్తున్న దివ్యస్థలం అది, అటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి సూత మహర్షి అక్కడ పురాణాలు ఉపన్యసిస్తున్నాడు. అప్పుడున్న సూతుడు పెద్ద సూతుడు, ఆయన పేరు రోమహర్షణుడు. ఇద్దరు సూతులు ఉన్నారు, పెద్దవాడు రామహర్షణుడు, రెండోవాడు ఆయన కొడుకు రౌమహర్షణ్, ఉగ్రశిరవుడు అని కూడా అంటారు పెద్ద ఆయన. పెద్ద ఆయన కొన్ని పురాణాలు చెప్పాడు, ఆయన కొడుకు మరికొన్ని పురాణాలు చెప్పాడు. కానీ ఇద్దరికీ సూతుడనే పేరు కాబట్టి ఎవరు పురాణం చెప్పినా సూత ఉవాచ అని అంటాం మనం కారణవదనమాట. ఈ పెద్ద ఆయన ఇలాగ సూత గది అని ఉన్నది అక్కడ. ఇప్పటికి కూడా మీకు నైమిషారణ్యంలో గోమతి నదీ తీరంలో విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు చుట్టూ గొప్ప చప్టా ఉంటుంది. ఆ చప్టాకి సూతగద్ది అని పేరు. అక్కడే కూర్చుని 18 పురాణాలు తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పారు. సూతుడు ఇలా పురాణాన్ని చెప్పడానికి గద్ది మీద కూర్చున్నాడు ఒక పీఠం మీద. ఎదురుగుండా
88,000 మంది ఋషులు, కౌండిన్యుడు, త్రిమరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, ఆంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు లాంటి మహానుభావులైన ఋషులు వినయంగా నిశ్శబ్దంగా కిక్కులు మనకుండా కూర్చునున్నారు. తలుపులు తీయటం వేయటం శబ్దాలు ఏమీ లేవు అక్కడ, అంత ప్రశాంతం. పక్షులు కూడా పురాణం వెళ్ళేవి అక్కడ, ఆశ్చర్యం చెప్పంటారు మీరు. పక్షులు కూడా కీల్చుకోవాల్సినవి కాదు. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు మీరు పురాణం చెప్పాలంటే పక్షులు కకావికలు చేస్తాయి. అందుకే ఇక్కడ హాలులు కట్టారు అక్కడ. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ మహానుభావుడు చెప్పేవాడు అంత గొప్పవాడు, స్థలం అటువంటిది. ఆయన పురాణం చెబుతుంటే పక్షులు కాకులు కూడా ఆహారాన్ని తినడం అని అలా ఆనందంగా తినేవిటారు. ఆయన పురాణం చెప్పిన కాలంలో కాకులు బర్రి పొళ్ళు తిన్నాయి తప్ప జంతు మాంసాన్ని పీక్కు తినలేదంట. ఆయన గోమతి నదిలో ఉన్న చేపలు ఏదైనా మరి అక్కడే ఒడ్డుకొచ్చి వినేవిట. చేపలు పట్టేవాళ్ళు ఉండేవారు కాదు కనుక. ఈ విధంగా అందరూ శ్రద్ధతో విన్నారు ఆ పురాణాన్ని. సరిగ్గా బలరాముడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. కర్మయోగం ఏంటంటే బలరాముడికి ఒక బలహీనత ఉంది, కాస్త అప్పుడప్పుడు పుచ్చుకోవడం. తీర్థయాత్రలు పెడుతున్నప్పుడు పుచ్చుకోకూడదుగా, ఆయన పుచ్చుకున్నాడట. అంతటి భగవంతుడు కూడా మద్యపానం వల్ల ఎంత నష్టం ఉందో చెప్పడానికి ఈ పని చేశాడని పురాణం చెబుతున్నది. తాగుపోతాడు ఏ పాపమైనా చేస్తాడు వాడు. ఆ సమయంలో వాడు గురువు ఏమిటి, గురువు లేదు బరువు లేదు ఎవరైనా ఒకటే, తరువు వేయడమేంటి. అందుకని కొంచెం పుచ్చుకుని ఎర్రబడిన కళ్ళతో స్నానం చేసి వచ్చి పురాణంలో అందరూ కూర్చున్న చోటుకు వచ్చాడు. ఒక్కసారి బలరాముడిని చూడగానే ఈ 88,000 మంది ఋషులు ఆశ్చర్యంతో సంభ్రమంతో టక్కున లేచి నిలబడ్డారు. భగవంతుడు అంతటి మహానుభావుడు అవతారం ఎత్తాడు, సంకర్షణుడైన ఈ మహాత్ముడు వస్తే లేవకుండా కూర్చోకూడదు అని లేచి నిలబడి నమస్కారం చేసి ఆయనకు ఉన్నతాసనం ఇచ్చి ఆ తర్వాత అందరూ ఆయన అనుజ్ఞ తీసుకు కూర్చున్నారు. అందరూ లేచారు కానీ ఒక్క సూత మహర్షి పురాణం చెప్పాను లేవలేదు, ఇక్కడ కూర్చుంటే లేవకూడదు, దేవుడు వచ్చినా లేవకూడదని చేస్తారు కదా పౌరాణికుడు. పురాణము చెబుతున్నప్పుడు స్వస్తి అనకుండా మధ్యలో లేస్తే ఇంకంత పాపం మరొట్లేదు. ఇప్పుడు కనుక నేను పొరపాటున మధ్యలో లేచిపోతే ఎవరైనా వచ్చారని నాకే కాకుండా ఈ స్థలానికి కూడా చాలా కీడు వస్తుంది. అందుకే టక్కన ఒకవేళ ఏదైనా కారణం ఉంటే పొరపాటున స్వస్తి చెప్పి అప్పుడు లేచి నిలబడాలి. స్వస్తి చెప్పకుండా పురాణం పూర్తి చేయకుండా మధ్యలో లేస్తే బ్రహ్మహత్యా పాపం కూడా దీని ముందు తక్కువ. అందుకని పౌరాణికులు పురాణం చెబుతున్నప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోండి, డామ్ డామ్ అని శబ్దం చేయకూడదు, మధ్య మధ్యలో అటు ఇటు లేచి తిరగకూడదు. ఎక్కువ సాధ్యమైనంతవరకు ఆ ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని నియమం. సూత మహర్షి అందుకే లేవకుండా కూర్చుని పురాణం చెబుతున్నాడు. తక్కిన వాడు మాత్రం, వాడు వింటున్న వాడు మాత్రం ఎందుకైనా మంచిదని లేచారు. వారందరూ ఆయన కూర్చోబెట్టారు, ఆయన కూర్చున్నాడు. కూర్చున్నాడే కానీ ఈ సూతుడు లేవలేదు కదా, అందుకని కొరకొరలు ఆడిపోతుంది లోపల అనమాట. ఎర్రబడిన కళ్ళతో ఇలా చూశాడు అలా చూశాడు, ఏం చూసి నేను పట్టించుకోవట్లేదు. పైగా ఆయన ఆ సమయంలో పుచ్చుకుని ఉన్నాడేమో, పుచ్చుకున్న వాడికి అసనమస్కారం చేయకూడదు బాగుపట్టేవాడు. అందుకని ఇప్పుడు సూత మహర్షికి చూసి ఆపు నీ పురాణం అన్నాడు. ఈయన టక్కున ఆపాడు. ఈ దుర్మార్గుడు, ఈ ప్రతిలోమ జాతుడు వాళ్ళ నాన్నగారికి అందరిలాగా పుట్టలేదు తెలుసుకునేందుకు సూత మహర్షి రామహర్షణుడు తొడలోంచి పుట్టాడు. అందుకే అతనికి ప్రతిలోమ జాతుడు అని పేరు అన్నమాట. తొడలో ఉన్న కొన్ని వెంట్రుకలు, సంస్కృతంలో రోమము అన్న రోమము అన్న ఒకటి, ప్రతిరోమము అంటే కుడివేపు తొడల మీద ఉండే వెంట్రుకలు, అందులోంచి పుట్టాడు. అది కూడా తండ్రికి పుట్టాడు, తల్లికి కాకుండా. వాళ్ళ నాన్నగారు తపస్సు చేస్తూ ఉంటే ఒక రోజున ఆకాశంలోని అమృతాన్ని పట్టుకుపోతున్నటువంటి గరుత్మంతుడి నుంచి రెండు బిందువులు కిందకు వచ్చాయి. ఆ పడుతున్న బిందువులు తొడ మీద పడ్డాయి. ఆ అమృత బిందువులు చాలా గొప్పవి, అందుకే ఆ బిందువులు వ్యర్థం అవ్వకుండా తొడలోనే పడి, తొడలోనే ఒక గర్భకోశం ఏర్పడి అందులో పిల్లవాడు తయారయ్యాడు. ఈయన తపస్సు పూర్తవగానే తొడ చీల్చుకుని బయటకు వచ్చాడు. అందుకని ఆయనకి ప్రతిలోమ జాతుడని, రామహర్షణుడని పేరు. ఆయన కథ చెబితే తల వెంట్రుకలు నిగ్గ పొడుచుకునేవిట. ఎంత బాగుంది కానీ ఇంకా ఇంకా ఉందో, అంత సస్పెన్స్గా, అంత తేలికగా చెప్పేవాడు. కొంతమంది పురాణం చెబుతారు వాడి కథ ఎప్పటికీ అర్థమవుతుంది. అలా కాకుండా ఈయన పురాణం చెబుతూ ఉంటే అలా అలా ఆశ్చర్యంతో సీరియల్ చూసేవాడు కూడా అలా చూడటం వాడు, అంత బాగా చూసేవాడంట. అందుకని ఆయన కథ విన్న వెంటనే అందరికీ రోమహర్షణం కలుగుతున్నది కనుక ఆయనకి రోమహర్షణ అని పేరు వచ్చిందనమాట. వెంట్రుకలు నిక్క పొడుచుకునే అంత ఆనందం కలిగించేలా పురాణం చెప్పగలడు. అటువంటి పౌరాణికుడు కేసు చూసి, ఒరి ప్రతిలోమ చేత, నువ్వు
వేదవ్యాస మహర్షికి శిష్యరికం చేసి ఏదో కొన్ని పురాణాలు నేర్చుకుని నాలుగు కథలు నేర్చుకుని దాంతో గొప్ప పండితుడి అయిపోయానని వెర్రవీగుతావా? ఎంతమంది మహానుభావులు వేద వేదాంగాలు ఎరిగిన వాళ్ళు, అర్థములు తెలిసినటువంటి వాళ్ళు, అనేక రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు, ఋషులంతా నేను రాగానే లేచి సంభ్రమంతో నమస్కరించి ఆపై కూర్చున్నారు నా అనుజ్ఞ తీసుకుని. అటువంటిది నేను భూమండలం అంతా మొయ్యగలిగేంత వీరుణ్ణి వస్తే కనీసం లేచి నిలబడవా, అర్ఘ్యమివ్వవా, ప్రత్యుత్థానం చేయకపోతే చెయ్యకపోయావు, లేవకపోతే లేవకపోయావు, కనీసం బాగున్నారా అని కూడా అనకుండా ఉంటావా? అంటే ఈ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అసలు బాగున్నారా అని అడుగుతా ఉన్నాము. పురాణ మధ్యలో చెప్పాక అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, మాట్లాడకూడదు, అది కఠోర నియమం. అందుకే ధర్మసందేహాలు వస్తే కిందకి దిగాకి అడగాలి తప్ప పైన అడగకూడదు. మీకు తెలుసా విషయం, ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయంలో మాట వరసకు కూడా కదపకూడదు. అయితే ఆ విషయం ధర్మరాజు ఈ బలరాముడికి తెలియక కాదు, చెప్పాను కదా కాలప్రభావం, లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి అన్నిటికీ మించి మద్యపానం ఇవన్నీ పుచ్చుకోవడం వల్ల ఏమన్నాడు, మాట్లాడకుండా కనీసం ఊరుకుంటావా, ఎలా ఉన్నారు ఏమిటని అడగలేదా, నోటి మాటకు కూడా నోచుకోలేదా నేను అని కొంచెం మందరించి తెగతిట్టి అంతకంతకంతకి కోపం పెరిగిపోగా ఇక ఈ దుర్మార్గుడిని క్షమించకూడదు. వీటిని క్షమించానంటే లోకంలో రేపటి నుంచి అందరూ కూడా మహాత్ములు ఇస్తే గౌరవించరు, పెద్దలను ఎలా గౌరవించాలో తెలియని వాడు చచ్చినా బ్రతికినా ఒకటే అని అమాంతంగా పక్కనే ఉన్నటువంటి దర్భలతో రెండు దెబ్బలు కొట్టి దర్భంతో కొడితే కానీ చంపకూడదు. సూతుడిని పౌరాణికుడు చంపాలంటే మామూలు ఐదంతా చంపకూడదు, దర్భంతో కొడితే దర్భ వల్ల లోపల ఉన్న పవిత్రత కొంత పోతుంది వాడికి. అందుకే దాంతో రెండు దెబ్బలు కొట్టి ఆ తర్వాత రోకలతో ఠామ్ నెత్తి కొట్టాడు. ఇంకేముంది, కొబ్బరిగా పగిలినట్టుగా వాడి తల పగిలిపోయింది. ఆ క్షణమే ముక్కలు ముక్కలు అయిపోయింది అనమాట, నారికేళ శకలాల్లాగా ఆయన చచ్చిపోయాడు. వెంటనే హాహాకారాలు చేసే పంచభూతాలు, దేవతలు ఒడిగిపోయారు, అధర్మం అధర్మం అన్నది ఆకాశవాణి, ఋషులు ఒడిగిపోయారు. అప్పటికి బలరాముడికి మత్తు దిగిపోయింది, తొందరపడి చంపేశాడు కదా చంపగానే అర్థమైంది. అప్పటి వరకు బలరాముడు తెల్లగా ఉండేవాడు. బలరాముడు ఎంత తెల్లగా ఉండేవాడు అంటే నా లాల్చీ కంటే, నా పంచి కంటే, ఆయన ఉత్తరీయం కంటే కూడా తెల్లగా ఉండేవాడు. చంద్రుడు వెన్నెల్లో ఉండేవాడు, మల్లె పువ్వులో ఉండేవాడు, అంత తెల్లగా నాలా తెల్లగా అందంగా ఉండేటటువంటి బలరాముడు కాస్త ఒక్క దెబ్బకి బ్రహ్మహత్యాపమ సూతుడిని చంపడంతో నల్లగాడు, మామూలు నలుపు కాదన్నాడు, గౌడి మీద జన్మం అనమాట. అలా అయిపోయింది, శరీరం నుంచి ఒక దుర్వాసన కూడా రావడం మొదలైంది. ఆ క్షణమే ఆయన కంగారు పడిపోయి, ఋషులారా ఏమిటి నా చర్మం ఇలాగ నల్లగా మారిపోయింది, నా శరీరం నుంచి వాసన వస్తుందంటే నీకు తెలియని ధర్మం ఏముండదు, నువ్వు అవతార మూర్తి పౌరాణికుడు, ఒక బ్రహ్మ చంపేశావు, అసలు బ్రహ్మహత్యాపాపమే మహాపాపం అంటే బ్రహ్మహత్యలో కూడా మరి పైగా పౌరాణికుడు, నాలుగు వేదాలు చదివినటువంటి వాణ్ణి నలుగురిని చంపితే ఎంతో, అటువంటిది వేదాంగాలు చదువుకున్న ఒక్క బ్రాహ్మణ్ణి చంపితే అంత పాపం. వేదాంగాలు మొత్తం వేదములు అన్నీ చదివిన వాళ్ళు పది మందిని చంపితే అంత పాపమో, ఒక్క పౌరాణికుడిని చంపితే అంత పాపం. అందుకే పౌరాణికుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని చేస్తాం. ఇంకెవరినైనా చంపేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది, నన్ను చంపితే మాత్రం నీకు ప్రాయశ్చిత్తం లేదు, అందుకే చంపకుండా వదిలిపెడతాను నేను మీరు కూడా. కాబట్టి లోకంలో పురాణ వేత్తని చంపడం అంత మహాపాపం లేదు. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంత పంచవక్త్రేభ్యో వేదాః తస్య వినిసృతాః. అన్నిటికంటే ముందుగా శాస్త్రములు బ్రహ్మగారు హృదయంలో విన్నాడు. ఆ శాస్త్రాల్లో మొట్టమొదటిమైనది ఏమిటంటే పురాణములు. అందుకే ప్రథమం సర్వశాస్త్రాణ, అన్ని శాస్త్రములలోకి మొట్టమొదటిగా పురాణం బ్రహ్మణ స్మృతం, బ్రహ్మచేత స్మృతం అయ్యింది, వినబడింది, ధారణ చేయబడింది. కానీ నోట్లోంచి ముందు వచ్చినవి ఏమిటంటే అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిసృత, వేదాలు ముందుగా నోట్లోంచి వచ్చాయి. కవలపల్లల్లో మీరు చూసారో లేదో, ముందు పుట్టినవాడు చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. ఎందుకని, ముందుగా గర్భకోశంలో ప్రవేశించిన వాడిని వెనక ప్రవేశించిన వాడు అడ్డం కొడతాడు. ఎప్పుడైనా అంతే, వీటిలో కూడా విమానంలో కూడా ముందు చెక్కిన అయిపోయిన వాడు బ్యాగ్ లోపలికి పోతుంది, వెనకాతల వాడు బ్యాగ్ ఏమో వెనక ఉంటుంది, అది ముందు బయటకు వస్తుంది. అందరికంటే ముందు వెళ్ళిన వాడు గర్భగారి ఆ బ్యాగ్ ఏంటి వెయిట్ చేస్తూ ఉంటాయి. అలా అయిపోయింది అనమాట. అదే పుట్టిన వాళ్ళలో మొదట పుట్టినవాడేమో చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. కవలపల్లలో ఇది గుర్తుపెట్టుకోండి, ఏమైనా కవలపల్లలో ఎవరన్నా ఊరు అని అడిగితే ముందుగా పుట్టినవాడు తమ్ముడు, తర్వాత పుట్టినవాడు అన్నయ్య అన్నమాట. అది కఠోర శాస్త్రం. అలాగే బ్రహ్మగారు ముందు వెళ్ళది పురాణములు, కానీ నోట్లోంచి బయటకు వచ్చిన వేదాలు. అందుకని వేదములకు ప్రథమ స్థానం ఇచ్చి పురాణాలకు ద్వితీయ స్థానం ఇవ్వడానికి కారణం అదన్నమాట.
కానీ హత్యామాపంలో మాత్రం వేద పండితుడి కంటే పురాణ పండితుడిని హత్య చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. వేద పండితుడు తప్పితే ప్రాయశ్చిత్తం ఉంటుంది. విలుపిట సత్యనారాయణ సోగుళ్ళు హత్య చేయించుకుంటే పాపం పోతుంది. కానీ వేద పండితుడిని చెప్పిన పాపానికి ఆ ప్రాయశ్చిత్తం ఉండదు. కానీ పురాణ పండితుడికి మాత్రం ప్రాయశ్చిత్తం చాలా కష్టం అని చెప్పారు. అటువంటి పౌరాణికుడిని చంపితే నునల్లగా మారిపోక ఏమైపోతావు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే రేపటి నుంచి అందరూ ఈ పాపాన్ని గుడిగడతారు అన్నారంట. ఏం చేయమంటారండి అన్నాడు. దాని ఒకటే, ఆయన్ని ముందు బ్రతికించు, నువ్వు మహాత్ముడు ఏదైనా చేయగలవు, బ్రతికిస్తే కొంత పాపం పోతుంది అనగానే ఇప్పుడు ఈయన బాగా ఆలోచనలో పడ్డాడు. శాస్త్ర ప్రకారంగా నాకు బతికించే అధికారం లేదు. కృష్ణుడిది పరిపూర్ణ అవతారం కనుక ఆయన చచ్చిపోయిన వాళ్ళ గురువుగారి పైన బతికించాడు. నాది పరిపూర్ణ అవతారం కాదు, అంశ అవతారం. అంశావతారులకి బతికించే హక్కు లేదు. బ్రతికిస్తే కృష్ణుడికి వ్యతిరేకంగా నడుచుకున్న పాపం మళ్ళీ పట్టుకుంటుంది. బ్రతికించకపోతే పురాణ హత్యా పాపం. ఎలానా బాబా అని ఆలోచించి అప్పుడు వెలిగింది టైంకి. ఆత్మా వై పుత్ర కనామాసి అను పవిత్ర శృతి వాక్య సరణి విశదంబగుటన్. ఆ వేదములు ఆత్మావై పుత్రనామాసి అంటే తండ్రి కొడుకు రూపంలో పుడతాడని చెప్పాయి. కాబట్టి తండ్రే కొడుకు, కొడుకే తండ్రి. కొడుకు అంటే తండ్రికి మారు రూపం. ఈ సూత మహర్షి కొడుకు రౌ మహర్షిని మహర్షిని పిలుద్దాం అని ఈ రోమహర్షుడి కొడుకు రౌ మహర్షిని పిలిచి, నాయన మీ నాన్నగారిని నా తపశ్శక్తితో బ్రహ్మలోకానికి పంపుతున్నాను, ఆయన ఆయుధాయం నీకు ఇస్తాను, కాబట్టి మీ నాన్న ఆయువుతో నువ్వు బతుకుతావు కనుక నీ ఆయువు మీ నాన్న ఆయువు రెండు నీలో ఉంటాయి కనుక తండ్రి కొడుకు ఒకే శరీరంలో ఉండటం అవుతుంది అని వెంటనే చచ్చిపోయిన సూత్రుడిని బ్రహ్మలోకానికి పంపేసి ఆయన కూడా అదృష్టం వెళ్ళి ఎన్ని తపస్సులు చేస్తే బ్రహ్మలోకానికి పెడతాను టక్కర వెళ్ళిపోయాడు. అతని ఆయువుని కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు కొడుకులో తండ్రి ఆయువు ఉంది కనుక తండ్రి కూడా బ్రతికినట్టే. కాబట్టి ప్రాయశ్చిత్తం అయ్యిందా అన్నట్ట. ఈ పని చేయగానే ఆయన శరీరంలో సగభాగం అంటే కాళ్ళ దగ్గర నుంచి నడుము వరకు తెల్లబడింది, మిగతా శరీరం అంతా ఇంకా నల్లగానే ఉంది. ఇది ఎక్కడ కూడవండి, సగం శరీరం తెల్లగా సగం శరీరం నల్లగా ఉంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఇది శరీరంలో ఈ వేపు అంతా తెల్లగా ఈ వేపు నల్లగా ఉండి మనిషి రోడ్డు మీదకి వస్తే ఇంకా అంతకంటే దరిద్ర పరిస్థితి పూర్తిగా ఉంటే హైగా నిగ్రోలు అయినా ఉండాలి లేదా అమెరికన్లు అయినా ఉండాలి. అంతేగాని మధ్యలో ఇటు ఇటు ఉంటే ఎలాగా, నా శరీరంలో పొట్ట దగ్గర నుంచి కింద భాగం అంతానేమో తెలుప మిగతా భాగం నలుప బాగాలేదండి అన్నాడు. మరి ఏం చేస్తామండి, పద్మాగ్ర గారా అయ్యాక పౌరాణికుడు చంపడమంటే వాట్లా, ఆ హత్యాపాప అంతదేలిగ్గా పొమ్మంటే పోదు, సరే ఇంకొక ప్రాయశ్చిత్తం చెబుతాం అది కూడా చెయ్యి అన్నారు. వెంటనే ఏమిటన్నాడు, యవ్వనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడిని యల్వనుడు వాతాపి కథ మీకు చాలాసార్లు చెప్పాను. ఆ వాతాపిని యల్వనుడిని అగస్త్యుడు చంపాడు. ఆ యల్వనుడి కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు వల్వనుడు, వాడు పరమ దుర్మార్గుడు. వాడు మేము యజ్ఞం చేసినప్పుడల్లా మా యజ్ఞం పాడు చేస్తున్నాడు. వాడు భారీత స్వభావులు కంటే నీచుడు వీడు, వాడిని చంపి మా యజ్ఞ రక్షణ చేస్తే నీకు ప్రాయశ్చిత్తం అవుతుందన్నారు. వాడు ఎప్పుడు వస్తాడు, అమావాస్యకు మాత్రమే వస్తాడు. వాడు అమావాస్య నాడు మేము పూర్ణాహుతి చేస్తాము, ఆ సమయంలో వాడు వస్తూ ఉంటాడు, అమావాస్య దాకా ఆగమన్నారట. అయ్యో అయ్యో వచ్చేదాకా అమావాస్య ఆగవలసిందే కదా అనుకునేనా, అమావాస్య దాకా అక్కడే ఉండి అంతవరకు గోమతిలో స్నానం చేసి కొడుకు ద్వారా పురాణాలు కింద కూర్చుని ఉన్నాడు ఇప్పుడు పోయి అహంకారం. ఇలా వింటూ ఉండగా అమావాస్య వచ్చింది. సరిగ్గా పూర్ణాహుతి సమయానికి రాక్షసులు వచ్చి యజ్ఞకొండంలో ఆ పల్వరుడు అనేవాడు నెత్తురు మూత్రము ఇవి పొయ్యడం మొదలుపెట్టాడు. వెంటనే బలరాముడు రోకలి నాగలి గుచ్చుకొని నాగలి వాడి మెడ మీద వేసి కిందకి లాగి రోకలితో వాడి తలకాయ కొట్టి పగలగొట్టి చంపాడు. వాడిని చంపగానే నాభిస్థానం నుంచి కంఠస్థానం వరకు తెలుపు వచ్చింది. ఈ పై భాగం వెళ్ళాలని ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడ కూడవండి బాబు, మీరు చెప్పిన ప్రాయశ్చిత్తాలన్నీ చేసినా ఇంకా కొంత భాగం నల్లగానే ఉంది. ఏమిటంటే ఇక ఇదంతా తీర్థయాత్రలు చేస్తే కానీ పోదన్నారు. అప్పుడు ఆయన విడిచిపెట్టకుండా మాసం పాటు తీర్థయాత్రలు చేసి 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 రామేశ్వరంలో స్నానం చేశాడు. రామేశ్వరంలో స్నానం చేస్తే ఈ కంఠం నుంచి ముక్కు వరకు తెల్లబడింది. మళ్ళీ ఈ పైభాగం అంతా మరీ భయంకరంగా నల్లగా కాచులు పూసినట్టుంది. అక్కడి నుంచి వెంకటాచలానికి వెళ్ళి వెంకటాద్రిలో స్నానం చేశాడు. అక్కడ పుష్కరిలో స్నానం చేయగానే ఈ భాగం కూడా తెల్లబడింది. ఇంత మహాపాపం ఒక పౌరాణికుడిని చంపడం వల్ల వచ్చింది. బ్రహ్మహత్యా పాపం ఎందుకు వచ్చింది అడిగావే, ఇది సూత మహర్షిని చంపాడు, ఆ పాపానికి ఆయన తీర్థయాత్రలతో యజ్ఞం చేసేటటువంటి వాళ్ళని వాళ్ళు చేసే పల్వరుడి వధతో సూత మహర్షి తండ్రిని బ్రహ్మలోకానికి పంపడంతో తొలగించుకున్నాడు అనగా అప్పుడు ఆయన మూడవ ప్రశ్న వేశాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు
అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఈ అవతారాలు ఎత్తడానికి మూల కారణం ఏమిటి? అవతారం ఎత్తేటప్పుడు ఆయన ఏ శక్తితో ఎత్తుతాడు? అయితే చెబుతున్నాను మీరు, విష్ణువు ఎప్పుడు ధర్మము నశించి అధర్మం పెరిగినా తనంత తాను అవతరిస్తానన్నాడు.
యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవధర్మస్య తదాత్మానం సుజామ్యకం
అని భగవద్గీతలో చెప్పిందే మార్కండేయ పురాణంలో, అదే మాట భాగవతంలోనూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి పురాణంలో కూడా అధర్మం బాగా పెరిగిపోతున్నప్పుడు, ధర్మం తగ్గిపోతున్నప్పుడు, అందులో ధర్మం కూడా బద్ధకంతో మరీ పాడు చేస్తున్నప్పుడు, రెండు రకాల ధర్మం తప్పడంలో కూడా, ఆరోగ్యం బాగాలేనప్పుడు, దేశకాలమాన పరిస్థితులు అనుకూలించినప్పుడు వేరు, ఇప్పుడు బాగా చల్లగా ఉంది వాతావరణం, అటువంటిప్పుడు శిరస్నానం చేస్తే రొంపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ శిరస్నానం చేయకల్లా, కానీ మంచి వేసవకాలంలోనో లేకపోతే నదీ తీరానికి వెళ్ళినప్పుడు అన్ని అనుకూలించినప్పుడు కూడా నేను చేయను స్నానం అంటే ఎలాగా? అప్పుడు కూడా కాశీ వెళ్ళి కూడా లాడ్జీ స్నానం చేస్తానంటే అప్పుడు ఎవరో కానీ బ్యాక్టీ చేసి పంపేస్తారు. అంటే సమయం అనుకూలించినప్పుడు కూడా మనం ధర్మం తప్పితే మహాపాపము అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మము అసలు తప్పడానికి వీలు లేదు. ధర్మం తప్పినప్పుడు, ఎవరైనా అధర్మం పెరిగిపోతున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం తనను తానే సృష్టించుకుంటాడు. ఆ సృష్టించుకునేటప్పుడు ఆయన నాలుగు రూపములు ధరిస్తాడు. దానికి నారాయణం వ్యూహ చతుష్టయము అని పేరు. నారాయణ యొక్క వ్యూహములు నాలుగు. ఆ నాలుగులో మొదటిది వాసుదేవ. ఆ రయ్యం మార్కండేయ పురాణంలో మారణ గారు రాసిన అందమైన పద్యాలు ఇదొకటి. అరయ్యం వర్ణము పేరు రూపమును లేక అత్యంత తేజోమయ స్ఫురణా సంపద కలిగి సర్వగతి సంపూర్ణత్వము జల్ది వీత రజసత్తమోగతిత్వగతత్వము పొంది యోగీంద్ర భాసుర నిష్ఠాత్మిక ఆదిమూర్తి కడుపొల్చున్ వాసుదేవాఖ్యయై. వాసుదేవ అనేది మొదటి రూపం. ఆ మొదటి రూపం లక్షణం ఏంటంటే దానికి గుణం ఉండదు, రంగు ఉండదు, రూపం ఉండదు, ఏ కర్మ ఉండదు. ఒక మనిషి చూడగానే మనం ఇదిగో వాడికి తెల్లగా ఉన్నాడు లేక ఎర్రగా ఉన్నాడు లేక నల్లగా ఉన్నాడు అని ఒక వర్ణం చెబుతున్నాక, వాడికి ఒక పేరుంది అంటున్నాక, ఓ రూపం, దాంతోపాటు ప్రవర్తన, ఏవో కొన్ని పనులు చేయటం, ఇవన్నీ సహజంగా ప్రతి మానవ లక్షణం, జీవుల లక్షణం. రూపం ఉన్నంత వరకు కర్మలుంటాయి, కర్మ ఉన్నంత వరకు గుణాలుంటాయి, గుణాలు ఉన్నంత వరకు వీడికి ఏదో ఒక విధమైన ఫలితము ఉంటుంది. ఇవేమీ లేకుండా అంతటా వ్యాపించి అంతటా నిండి కేవలం కాంతి స్వరూపుడు, చైతన్య స్వరూపుడుగా మాత్రమే ఉండే పరమాత్ముడి మొదటి మూర్తికి వాసుదేవ అని పేరు. అది అన్ని చోట్ల ఉంటుంది, సర్వగతి అన్నమాట. సంపూర్ణత్వం ఇక్కడ ఉంది అక్కడ లేదని లేకుండా అన్ని శక్తులు కలిగి ఉంటుంది అది. దానికి వేద రజసత్వమోగతిత్వగతత్వము అన్నారు. అంటే రజోగుణం లేదు, తమోగుణం లేదు, సత్వగుణం లేదు, త్రిగుణాలకు అతీతం. గుణములు ఉంటే రూపం ఉంటుంది, గుణములు లేకపోతే రూపం ఉండదు. కనుక సర్వవ్యాపకమైన ఆనందం అన్నింటిలో ఉండి అన్ని తనలో ఉంచుకునే రూపానికి వాసుదేవ అని. ఇక రెండవది నారాయణ. ఈ నారాయణ ప్రజ్వమున సంకర్షణ శబ్దాల యొక్క అపూర్వమైన వ్యాఖ్యానంతో కూడిన దివ్య కథలతో, ఇంకా చాలా అద్భుతమైన కథ చెప్పాక, అన్ని విశేష కథలు అటువంటి కథలతో మళ్ళీ మనం రేపు రెండో రోజు కలుసుకుందాం. ప్రతి దినము కూడా 7 గంటల నుంచి 8:50 వరకు, అంటే 10 నిమిషాల వరకు, 9 గంటల వరకు మన కార్యక్రమం ఉంటుంది. నాకు కొంచెం కఠోర నియమం సమయం పాటించడం. సమయానికి తీసుకురావాల్సిన బాధ్యత, చెప్పించవలసిన బాధ్యత మీది. నేను సిద్ధంగా ఉన్న అమెరికా వచ్చాక మీ చేతిలో నిలువమని, బలరాముడి చేతిలో సూర్యుడు లాంటివాడిని పిలిపిస్తాను. కాకపోతే మీరు బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పుచ్చుకున్న తీర్థం కాకుండా సత్యనారాయణ స్వామి వారి తీర్థమే పుచ్చుకొచ్చేటటువంటి మహాత్ములు కనుక సమయం పాటిస్తూ హాయిగా మార్కండేయ పురాణాన్ని శ్రద్ధ కావండి. అన్నిటికంటే ఇందులో నాకు బాగా ఆశ్చర్యం కలిగించే గొప్ప కథ ఒకటి ఉన్నది, అదే ఉత్తమ మరుగు కథ. ఇటువంటి కథ చాలా అరుదుగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు శ్రద్ధగా తెలుస్తారని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఉంటాయి.